ఈ నెల 25 గురిపౌర్ణమి. గురిపౌర్ణమి హైదరాబాదులో శ్రీనగర్ కాలనీ సత్యసాయి బాబా నిగామము. చాలా పెద్ద హాలు, మీకు చాలామందికి తెలుసు. శ్రీనగర్ కాలనీ అనుకుంటే శ్రీనగర్ కాలనీ సత్యసాయి బాబా నిగామం అంటారు. ఇది ఎవరైనా వచ్చేవాడు అంటే బంధువులు ఇంటికి కూడా వెళ్ళక్కర్లేదు. మీకు మరీ ఇంట్రెస్ట్ ఉంటే రాండి, మీరు అంత దూరం వచ్చేసి రంపడక్కర్లేదు. 25 ఉదయానికి వచ్చి మన 25 సాయంత్రానికి తిరిగి వచ్చేయచ్చు. 25వ తేదీన జూలై నెల 25వ తేదీ గురి పౌర్ణం. ఆ గురి పౌర్ణమే వ్యాస పూర్ణం అని కూడా అంటారు. అంటే ఆ రోజుని వ్యాసుడి పుట్టినరోజు. అంటే వ్యాసుడి పుట్టినరోజు కాబట్టి వ్యాసుడు మనకి, వ్యాసుడు వాల్మీకి, మన భారతీయ సంస్కృతిగా వాళ్ళే మూల పురుషుడు. మన సాహిత్యానికి కూడా వాళ్ళే మూల పురుషుడు. ఆ రోజున వేదవ్యాసుడి యొక్క, ఆయన పేరు అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు. వేదాలను విభజించాడు కాబట్టి వేదాలు రాశి కింద ఉండేది. అన్నింటినీ విభజించి 4 భాగాల కింద విభజించి 4 పేర్లు పెట్టాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఆ వేదాల్లోనే ఉపనిషత్తులు కూడా ఉంటాయి. అది తర్వాత పురాణాలు రాశాడు, 18 పురాణాలు రాశాడు. భాగవతం కూడా రాసినవాడు ఆయనే వ్యాసుడే. అంటే మన దేశానికి చాలా సాహిత్యం ఇచ్చాడు వ్యాసుడు. అంచేది ఆయన జ్ఞాపకార్థం ఆయన రోజున గురి పౌర్ణమి ఏర్పాటు చేసి ఎవరి గురువుని వారు స్మరించుకోమని పూర్వీకులు మన పెద్దలు ఏర్పాటు చేశారు. అంటే వ్యాస పూర్ణిమ అంటే వ్యాసుడు పుట్టినరోజు. శరీరం ఉండగా పుట్టినరోజు అనాలి. శరీరం పోయిన తర్వాత పుట్టినరోజు అనకూడదు. శరీరం పోయాక వ్యాసుడి జయంతి అన్నారు. మనమైనా బతికుండగా పుట్టినరోజు, బతికుండగా జయంతి అనకూడదు, బతికుండగా పుట్టినరోజు అనాలి. మనం చనిపోయాక జయంతి అనాలి కానీ మళ్ళీ పుట్టినరోజు అనకూడదు. అలాగే ఇప్పుడు వ్యాసుడి జయంతి, మహాభారతం రాశాడు. రాసి ఒక వాక్యం చెప్పాడు మహాభారతంలో. ఈ భాగవతం భారతంలో ఉన్నది ప్రపంచ, భారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడా లేదు. అంటే కష్టసుఖాలు అన్ని చూపిస్తాడు వ్యాసుడు. మనుషులు కష్టసుఖాలు ఎన్ని రకాల బాధలు ఉంటాయి శరీరం వచ్చాక. ఈ భారతంలో లేని విషయాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. ప్రపంచంలో లేని విషయాలు భారతంలో ఉండొచ్చు, కానీ భారతంలో లేని విషయాలు ప్రపంచంలో ఎక్కడ లేదు. అంటే అన్ని కష్టసుఖాలు తెలుస్తాయి. రామాయణ అలా కాదు, అందరూ బుద్ధిమంతులే. రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, భరతుడు ఒకరికంటే ఒకరు బుద్ధిమంతులు. అలా కాదు భారతం అంటే, అలా కాదు మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, అసత్యవాదులు ఉంటారు, సత్యవాదులు ఉంటారు. అన్ని ప్రపంచంలో ఎన్ని రకాల మనుషులు ఉన్నారో అన్ని రకాల మనుషులు మీకు భారతంలో కనిపిస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. ఇలాగ ప్రపంచంలో ఇప్పుడు 300 కోట్ల జనం ఉన్నారు. ఈ 300 కోట్లకి 300 మనస్తత్వాలు ఉంటాయి. ఏ ఇద్దరు మనస్సు ఒక రకంగా ఉండదు. ఈ 300 కోట్ల మనస్తత్వాలు గల వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో భారతంలో చూపించాడు వ్యాసుడు. ఆ భారతంలో అంతర్భాగమే భగవద్గీత. ఆ భారతంలో అంతర్భాగమే భగవద్గీత. ఆయన భారతీయ సాహిత్యానికి, భారతదేశానికి ఆయన చేసిన సేవలు అవి దృష్టిలో పెట్టుకుని ఆయన భర్తడైన గురి పౌర్ణమంగా ప్రకటించారు. అప్పటి నుంచి ఇది చేస్తున్నారు. పౌరాణ చీనాటి నుంచో సనాతన కాలాన్ని చేస్తున్నారు. గురి పౌర్ణమి జూలై అంటే ఈ నెల 25వ తేదీన. తర్వాత మళ్ళీ జిన్నూరులో మీటింగు 12వ తేదీన. జిన్నూరు మీటింగ్ 12వ తేదీన. ఈవేళ మీటింగ్ అని మన భక్తులు చాలామందికి తెలియదు. అంటే రమణ భాస్కర్లో రాలేదు, అంటే రమణ భాస్కర్లో రాలేదు కాబట్టి ఈవేళ మీటింగ్ అని చాలామందికి, మొన్న మీటింగ్ వచ్చినట్టు తెలుసు కానీ మిగతా వాళ్ళకి తెలియదు. అప్పుడు రమణ భాస్కర్లో ప్రింట్ చేయడానికి టైం అయిపోయింది. మళ్ళీ ఇక్కడ మీటింగ్ ఆగస్టు 12నే ఇక మళ్ళీ రమణ భాస్కర్లో రాస్తాం. జూలై 25 గురిపో ఉన్నాం. తర్వాత చించినాళ్ళలో అల్లూరి సూరమ్మ గారు అనుకుంటాను ఆవిడ పేరు. ఆవిడకి ఎప్పుడో చిన్నప్పుడే భర్త పోయారు. అప్పటి నుంచి చిలకలపూడిలో కృష్ణుడి క్షేత్రం, పాండురంగడి క్షేత్రం. పాండురంగడన్నా కృష్ణుడన్నా ఒకటే. ఆవిడ భర్త పోయిన తర్వాత 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఆ చిలకలపూడిలో ఆవిడ జీవితం గడిపేశారు. ఈ మధ్యన పోయారు ఆవిడ, బహుశా చించినాళ్ళలోనే పోయారు. కాను 40 ఏళ్ళు 45 ఏళ్ళు చిలకలపూడిలోనే కాలక్షేపం చేశారు. తర్వాత ఆవిడ స్వర్గస్థులు అయిన తర్వాత జిన్నూరు కామాంధ్ర రమణ కేంద్రంలో ఒక లడ్డు పంచిపెట్టుకుని అందరికీ పురమాయించారట. ఆవిడ చని అంటే చనిపోకముందు చెప్పారు అంచేత మీరు మీటింగ్ అయిపోయాక మీరు డిస్పర్స్ అయ్యేముందు మీకు అందరికీ తలవ లడ్డు పంచిపెడతారు, ఆ లడ్డు తీసుకుని వెళ్ళండి. ఆవిడ చెప్పారు ఆవిడ, నేను చనిపోయిన తర్వాత అప్పుడు చనిపోయావిడ నల్లాళ్ళు అవుతాను అంటే ఈ లోపల మీటింగ్ ఇప్పుడు వచ్చింది కదా మనకి అంటే లడ్డు పంచిపెట్టండి రమణ కేంద్రం అన్నారంటే ఒక లడ్డు మీరు మీటింగ్ అయ్యాక పంచిపెడతారు. అది విషయం. ఓం నమో నారాయణాయ నారాయణ 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 జై జై రాజారాం జై జై సీతారాం 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 జై జై రాజారాం జై జై సీతారాం. శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే రుద్రాయ నారాయణ 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 ఓం నమో నారాయణాయ. ఈ భగవద్గీత మనం పట్టుకుని అది మనల్ని పట్టుకుని పీడించేస్తుంది. ఈ భగవద్గీతని అది దాన్ని మనం పట్టుకుని అది మనల్ని పట్టుకుంది. ఏది భగవద్గీత మీటింగ్ టైం వచ్చేవాడికి భగవద్గీత చెప్పాలనిపిస్తుంది ఈ మధ్యన కొంతకాలానికి. ఇది ఇందులో తేడా ఉంది. భగవాన్ కూడా కొన్ని శ్లోకాలు ఇందులో సెలెక్ట్ చేశారు. అంటే శంకరాచార్యుల వారు వాళ్ళు భగవాన్ కేవలం జ్ఞానం గురించి చెప్పారు. ఇందులో అన్నీ ఉంటాయి. ఇందులో భక్తి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, కర్మ ఉంటుంది, యోగం ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి. ఎల్కేజీ వాళ్ళకి మొదలు ఎంఏ వరకు, ఎల్కేజీ మొదలు పీజీ వరకు అన్ని విషయాలు ఉంటాయి. అంటే కృష్ణుడు కదా అంతర్యామి. కృష్ణుడు అంటే ఎవడో పరాయివాడు అనుకోకండి మీరు. మనకు అంతర్యామి, మనకి అంతర్యామి. అంచేత మన మనసులు ఎటువంటి అని తెలుసు. అంచేత ఆయన అంతర్యామి కదా ఇప్పటి మనకి మన అందరికీ అర్థమయ్యేటట్టు అన్ని మార్గాలు చెప్పుకొచ్చి నదిలో ఏ నదిలో ప్రయాణం చేసినా సముద్రం ఎలా కలుస్తుందో, అలాగే ఏ మార్గంలో మీరు ప్రయాణం చేసినా నాలుగున ఐక్యం అవుతారని ఆయన చెప్పాడు. సంజయుడు ఈ భగవద్గీత అంతా విన్నాక దృతరాష్ట్రుడు చెప్పాడు ఆఖర శ్లోకం, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర. ఇది భగవద్గీతలో చాలామంది విజయం కోసం చదువుకుంటారు. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర ఎత్ర చివరి శ్లోకం 78వ అధ్యాయంలో 78 ఇది భగవాన్ వాచి కాదు, ఇది అర్జున వాచి కాదు, సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్పాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయో భూతిజి ధ్రువ నీతిర్మతిర్ మమ. ఇది భగవద్గీత మొత్తానికి చివరి శ్లోకం. భగవద్గీత ముగిస్తూ అంటే యుద్ధంలో ఏ సంఘటన జరుగుతున్నా అన్నీ వీడికి చెప్పాడు. ఎవరికి? ధృతరాష్ట్రుడు చెప్పాడు. భారతానికి ముందే భగవద్గీత చెప్పబడింది. ఆయన చివరి ఏమన్నాడంటే, బలం బలానికి జనానికి మీరే ఎక్కువ ఉన్నారు, యుద్ధం చేసేవాళ్ళు వాళ్ళు 7 అక్షమణులతో మీరు 11 ఉన్నారు, జనం ఎక్కువ ఉన్నారు ధృతరాష్ట్రులతోటి, మీ వెనకాలే జనం ఎక్కువ ఉన్నారు, వాళ్ళ వెనకాలే జనం తక్కువ ఉన్నారు. అయినప్పటికీ ఎత్ర యోగేశ్వర కృష్ణం సకల యోగాలకి పరమేశ్వరుడైనటువంటి కృష్ణుడు, సకల యోగాలకి సకల విద్యలకి పరమేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటాడో, సోమరతనం లేకుండా బద్ధకం లేకుండా కష్టపడి పనిచేసే అర్జునుడు ఎక్కడ ఉంటాడో, కృప ఎక్కడ ఉంటుందో, కృషి ఎక్కడ ఉంటుందో. అంటే చూడండి, మనం కొన్ని పనులు చాలా కష్టపడి చేసినా ఏం ఫలితం దక్కదు. కొన్ని పనులు కష్టపడతాం ఫలితం దక్కదు. ఏం చేయాలి? అక్కడ భగవంతుడి ఆజ్ఞ లేదు, కృపలు లేదు. అంటే ఈ రెండు ఉండాలి. ఏ రెండునే? భగవంతుడి కృప ఉండాలి, ఇక మానవ ప్రయత్నం ఉండాలి, మన కృషి ఉండాలి. మన ఇప్పుడు ఈ రెండు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వాళ్ళకి తత్ర, ఎక్కడ ఈశ్వరుని కృప, పురుష ప్రయత్నము, పురుషకారము, ఈ రెండు ఎక్కడ ఉన్నాయో తత్ర అక్కడ సంపదలు, పైసలు, తర్వాత ఏమో విజయము, అక్కడ విజయము, వాళ్ళు ఏ పని చేసినా విజయం విజయం రావటం, తర్వాత భూతి ఐశ్వర్యాలు అన్నీ. డబ్బు వేరు, ఐశ్వర్యం వేరు. మీ దగ్గర పైసలు ఉండొచ్చు, మీకు అన్నం పెట్టుకోవడం ఉండడు. ఈ జిల్లాలో 1 ఎకరం పొలం ఉండి తిండికి ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. అంటే అన్నీ ఉండాలి కదా. ఊరికే డబ్బు ఉంటే రోజు వెళ్ళిపోతాయి అనుకోకండి. మీరు మనం మంచం పడతాం అనుకోండి, డబ్బు వచ్చి అన్నం పెట్టదు, మనకి డబ్బు వచ్చి వండి పెట్టదు. డబ్బు ఉంటే సరిపోయిందా? సకల ఐశ్వర్యములు, డబ్బు అంటే కేవలం, ఇక్కడ ఐశ్వర్యం అంటే కేవలం పైసాలే కాదు. అంటే మిమ్మల్ని డబ్బు ఉంటుంది, ఇక్కడ మిమ్మల్ని చూసేవాళ్ళు ఉంటారు మర్యాదగా, శ్మశానానికి మిమ్మల్ని మర్యాదగా పంపేవాళ్ళు ఉంటారు. మీకు చేదరించుకోకుండా సకల మర్యాదలే మీకు జరిగితే అది ఐశ్వర్యం. డబ్బు అంటే పైసాలు, ఐశ్వర్యం అంటే కేవలం పైసాలు కాదు. అంటే నీకు అన్ని విధాలు అనుకూలంగా ఉంటేనే అది ఐశ్వర్యం. అప్పుడు ఐశ్వర్యం ఉంటుంది. ధ్రువ నీతి ధ్రువమైన అంటే వాళ్ళు ఈ కృప ఎక్కడ ఉందో, కృషి ఎక్కడ ఉందో, ఈశ్వరుడి మీద నమ్మకం ఎవరికైతే ఉందో, వాళ్ళ నీతి, వాళ్ళ ధర్మం ధ్రువంగా ఉంటుందో. అంటే ఎటుగాలు ఇస్తే వెళ్ళిపోరు, వాళ్ళ నిదానంలో వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎటుగాలు ఇస్తే వెళ్ళిపోతారు, సొంత ఆలోచనలు ఉండవు. అంటే నీతిని మరి ఎక్కడైతే ఈ కృప మీద, ఎక్కడైతే దయ మీద కృషి, భగవంతుడి దయ మీద, మన కృషి మీద ఎక్కడైతే పూర్తిగా మనకు నాకు నమ్మకం ఉందో, అప్పుడు మనకు ఆత్మవిశ్వాసం ఉంటుంది. మనం ఆచరించే ధర్మంలో వంకర లేకుండా నిదానంగా ఆచరిస్తాం. ఓ ధృతరాష్ట్ర, అంచేతను ఏమని పైకి అంటలేదు, కానీ లోపల మా అబ్బాయి వెనకాల జనం ఎక్కువ ఉన్నారు, వాళ్ళే నెగ్గేస్తారు నువ్వు అనుకుంటున్నావు. ఎంత జనం ఉన్నా భగవంతుడు, మామూలుగా పాండవుల కంటే నీకు ఎక్కువ సైన్యం ఉన్నారు, కానీ నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీకు ఎంత పని, ఎంత ధైర్యం ఉన్నా, ఎంత సంపదలు ఉన్నా, ఎంత జనం ఉన్నా, భగవంతుడి దయ లేకపోతే ఆ పని పూర్తి కాదు. అంచేత నువ్వు ఏదో మా అబ్బాయిని ఎక్కేస్తారు, మళ్ళీ మా అబ్బాయి సింహాసనం మీద కూర్చుంటాడని దురాశ పెట్టుకోవద్దు, అందరినీ ఊడ్చేస్తారు పట్టుకుని. దాన్ని చెప్పకుండా చెప్పడం అంటారు. మీరు ఓడిపోతారని చెప్పడానికి ఇక్కడ సంజయుడు ఎవరు ధృతరాష్ట్రుడితోటి, దాన్ని ఏమంటారంటే ఏమంటారు, దాన్ని చెప్పకుండా చెప్పటం. మీరు ఓడిపోతారని చెబుతున్నాడా? అలా చెప్పట్లేదు, అది తెలివితేటలేదు. బ్రెయిన్, వాళ్ళు బ్రెయినీ పీపుల్. సంజయుడి పేరు కూడా చాలామంది పెట్టుకుంటారు, సంజయుడి జ్ఞానం చాలామంది పెట్టుకుంటారు. సంజయ్ రాజు, సంజయ్ రాజు గారు, సంజయ్ వర్మని పూర్వం చాలామందికి ఆ పేర్లు ఉన్నాయి. ఈడి పేరు సంజయుడు అంటే ఈడి పేరు. భగవద్గీత ధృతరాష్ట్రుడు చెప్పాడు అప్పుడు. అంటే వాళ్ళు ఆ భారతంలో ఏం జరుగుతుందో, వాడు గుడ్డివాడు ధృతరాష్ట్రుడు, కానీ వాడికి చెవులు బాగానే చెవులు పట్టుకోలేదు. వాడికి చెవులు బాగానే వినపడతాయి. అంటే వ్యాసుని ఏమడిగాడంటే, మరి నేనేం యుద్ధాన్ని చూడలేను కదా, అక్కడ ఏం జరుగుతుందో, నాకు చెవులు లేదు, అదే చెప్పమంటే నేను ఎక్కడ చెప్తాను నీ దగ్గరికి వచ్చి కూర్చున్నాం అని సంజయుడికి దివ్య దృష్టి ఇచ్చి భారతంలో యుద్ధంలో ఏం జరుగుతుందో సంజయుడికి దివ్య దృష్టి ఇచ్చి నువ్వు ధృతరాష్ట్రుడి దగ్గర కూర్చొని చెప్పబోయా నీ వినాలని ఉందంటే ఏం జరుగుతుందో చూడాలనుందే అని కడు లేదు కదా అని చెప్పి ఏం జరుగుతుందో ఏ గంటకు ఆ గంటగా ఆయన ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉండం మనం. సంజయుని వ్యాసుడు పురమాయించాడు, నీ దగ్గరికి వచ్చి నాకెక్కడ చెప్పడం నాకెక్కడ కుదురుతుంది అని సంజయుడికి ఆ దివ్యశక్తి ఇచ్చి పురమాయించాడు. ఎందుకీ సంజయుడి లౌక్యం ఎక్కడుందంటే మీ అబ్బాయిలు ఓడిపోతారని చెప్పలేదు. ఎక్కడైతే భగవంతుడు ఉన్నాడో అది ఇంకోటి పాపాల్లో కల్లా పెద్ద పాపం సోమరతనము. కనపడని పాపం మీరు ఇప్పుడు సోమరతనంగా మనకు ఆరోగ్యంగా ఉన్నంత కాలం మన పని మనం చేసుకోవాలి. సోమరతనంగా జీవితం గడిపేద్దంటే పాపాలు మీరు చాలామంది చూస్తున్నారు. కళ్ళకు అన్నిటికంటే పెద్ద పాపం ఏంటంటే సోమరతనం, అది మీ కళ్ళకు కనపడదు. సోమరతనం అది కళ్ళకు కనపడదు అని చెప్పి పాపం కాదని మీరు అనుకుంటున్నారు. అన్నిటికంటే పెద్ద పాపం అదే. బద్ధకస్తులే ఎక్కువ పాపానికి గురి అవుతారు అని చేత కనపడని పాపం అది. అది పాపమే కళ్ళకే సోమరతనంగా ఉన్న వాళ్ళందరినీ వీళ్ళు పాపులని మనం అనుకోం. ఏం చేత వాళ్ళ పాపం మన కళ్ళకు కనపడదు. పాపం అంటే గుర్తిస్తాను. ఇప్పుడు తిరువాచకం మీరు కొంతమంది చదువుతున్నారు, అది తమిళనాడులో చాలా ప్రసిద్ధమైన గ్రంథం. తమిళనాడులో చాలా ఫేమస్. ఇప్పుడు మనం భగవద్గీత అంటే ఎలా చదువుకుంటున్నాము, తిరువాచకం ఎలా చదువుకుంటారు. తర్వాత పొదిక్కాడు పోలంటుంది ఏది తిరువాచకం. రమణ మహర్షిలాగా శంకరాచార్యుల వారిలాగా అరవింద ఘోషులాగా వాళ్ళు ఆయన ఎక్కడ జ్ఞానాన్ని కలపలేదు. పొదిక్కాడు పోలలాగా చూరి భక్తి ఎక్కడ నీళ్లు కలప. భక్తిలో జ్ఞానం కానీ కర్మ కానీ యోగం కానీ ఎక్సర్సైజ్లు కానీ ఏమీ కలపలేదు. అంతా భక్తి గురించి చెప్పాడు ఎవరు, మాణిక్యవాచకులు. దీనికి తమిళనాడులో ప్రజలు ఏమనుకుంటారంటే మీరు విత్తనాలు భూమిలో పని ఆనపకాయ విత్తనాలు లేకపోతే బీరకాయ విత్తనాలు ఇంకో విత్తనాలు విత్తనాలు మాడి మర్రి విత్తనాలు ఏ చెట్టు వేయాలనుకుంటే ఆ విత్తనాలు భూమిలో పాతి పెడతారు. మరి బావులు మీరు అవి వేగించేసి ఆ విత్తనాలు వేగించేసి పెనం మీద మీరు భూమిలో పాతి పెట్టండి ఇంకా అవి మొలకెత్తమని చెప్పాడు. ఆ విత్తనాలు శుభ్రంగా పెనం మీద వేగించేయండి, వేగించేసి భూమిలో పాతి పెట్టండి. భూమిలో పాతి పెట్టినాక అవి మొలవయ్యి ఏం చేద్దంటే కాయ చేశారు విత్తనాలని. అలాగే మీకు ఆ విత్తనాల్లో ఉన్న శక్తిని తీసేసారు కాల్చడం వల్ల. అలాగే మీ పూర్వజన్మల నుంచి ఏమైనా దోషాలు మోసుకొస్తున్నప్పటికీ పూర్వజన్మల్లో మీకు ఏమైనా బలహీనతలు అన్నీ ఇప్పుడు ఉన్నప్పటికీ ఆ విత్తనాలు కాల్చేసింది అదే భూమిలో కప్పెడితే ఇంకెలా మొలవో అలా తిరువాచకం చదవగా మీ లోపాలు బలహీనతలు పాపాలు అన్నీ కాలిపోతాయని ఉంది. ఇది మాణిక్యవాచకులు చెప్పలేదు, తమిళనాడులో ప్రజలు అనుకుంటారు. ఇది తమిళనాడులో ప్రజలు అనుకుంటారు, మాణిక్యవాచకులు చెప్పలేదు ఈ మాట. జనరల్గా ప్రజలు అనుకుంటారు తమిళనాడు వేగించేసిన విత్తనాలు భూమిలో పాతిపెట్టిన ఎలా మొలవో అలా తిరువాచకం ఎవరైతే శ్రద్ధగా విడిచిపెట్టకుండా ఎవరైతే చదువుతున్నారో. అంటే తిరువాచకం చదివే వాళ్ళకి ఈశ్వరు మీద సజీవమైన భక్తి కలుగుతుంది. ఎంత భక్తి లేని వాళ్ళకైనా భక్తి కలుగుతుంది. అదే కాదు పూర్వజన్మల నుంచి మీరు మేసుకొస్తున్నాం, మనం తెలుసున్న పొరపాట్లు చేయొచ్చు తెలియని పొరపాట్లు చేయొచ్చు. ఆ తిరువాచకం భక్తిగా మనం కొన్నాళ్ళు చదివితే అవన్నీ కూడా వేగించేసిన విత్తనాలు మొలకెత్తిన భూమిలో పెట్టి ఎలా మొలకెత్తావో మీలో ఉన్నటువంటి బలహీనతలన్నీ కాలిపోయి వచ్చే జన్మలన్నీ ఆగిపోతాయి, మీకు పునర్జన్మలన్నీ ఆగిపోతాయని తమిళనాడులో ప్రజలు చెప్పుకుంటారు తిరువాచకం గురించి. అది తిరువాచకం అంటే అది మాణిక్యవాచకం రాసి పెద్దవాడు రాజకీయంగా పెద్దవాడు మినిస్టర్ పెద్ద పెద్ద పదవులు చేశాడు. కానీ అంటే పూర్వజన్మల్లో ఈశ్వర శివభక్తులు గొప్ప భక్తులు. అది పాండి అక్కడ గవర్నర్ అక్కడ మన భద్రాచల రామదాస్ గారు దేవుడికి ఎలా డబ్బు ఖర్చు పెట్టేశారు. ఆయన అక్కడ మినిస్టర్గా ఉండేవారు ఎక్కడ మదురైలో మినిస్టర్గా ఉండగా అక్కడ గవర్నమెంట్ ఈయనకేమో గుర్రాలు కొనమన్న కొంత డబ్బిస్తే ఈయన గుర్రాలు మాకు కొంట మానేసి శివాలయాలు బాగు చేయించడం మొదలెట్టాడు. ఇదంతా శివుడు చేశాడు ఈ గొడవ అంతా. ఆడు మంచివాడే. ఎవరు? మాణిక్యవాచకులు మన గుర్రాలే పట్టుకోవాలంటే ఆడు బుద్ధి మార్చేశాడు. ఆ శివుడేమో పైకి ఏం కనపట్టాలి, వీడి చేత చెడ్డ చేయించేశాడు. ఎవరి చేత? మాణిక్య అంటే వీడు బుర్ర మార్చాలి, రాజకీయంలో కొట్టిపోతున్నాడు. ఆడు ఆ తీసుకెళ్ళి ఆడు గవర్నమెంట్ ఏం చేసిందంటే వీడి మంత్రి అవ్వటానికి తీసుకెళ్లి జైల్లో పడేస్తుంది. ఎవరిని? వీడిని జైల్లో పడేస్తుంది. ఇదంతా ఆడు మంచివాడే కానీ శివుడి బుద్ధి పుట్టించాడు ఆడికి. ఇది గుర్రాలు మానేసి మనం శివాలయాలకు డబ్బు ఖర్చు పెట్టేద్దాము. అలా అటువంటి మనిషి కాదాడు. ఏం నిమిత్తం అయితే డబ్బు ఇచ్చారో అదే ఖర్చు పెట్టారు. ఆయన పెద్ద పదవులు ఉన్నాడు, మినిస్టర్ పోస్టులు అని చెప్పి. కానీ ఆడు ఇదంతా శివుడు ఆడిన నాటకం. ఇదేంటి ఒక నాటకం, ఇది కూడా నాటకం. అప్పుడు శివుడే తీసుకెళ్ళి జైల్లో పడేసారు. ఎక్కడ? మధురైలో. జైల్లో పడేస్తే అప్పుడు శివుడు ఏం చేశాడు, మధురై పక్కన నది ఉంది, ఆ నదిలో వరద సృష్టించి మధురై అంతా ముంచేశాడు. ఎంతమంది జనం వెళ్ళినా ఆనక ఇది ఇది దాని మీద ఆయికట్టు అంటారు. దాని గోదావరి, మనకి గోదావరికి ఉన్నాక ఆనక అది కట్టలు అవి ఎంత ఎత్తి పెంచినది. నీళ్ళు వచ్చి మధురైలో పడిపోతున్నాడు. అప్పుడు శివుడు ఏం చేశాడంటే, నువ్వు మాణిక్యవాచకం జైల్లో పెట్టావు, అందుకే నీ తెప్పలు కాదు, నీ తెప్పలు వస్తేనే ఆ ప్రవాహం ఆగదని చెప్పాడు శివుడు. నువ్వు రోజు 1000 మంది మీద పని చేయించి ఆ కట్టలు ఎత్తి చేసేసిన ప్రవాహం ఆగదని చెప్పాడు. అప్పటికప్పుడు మాణిక్యవాచకం వదిలేశాడు. అప్పుడు అడిగి పూర్వజన్మ స్మృతి వచ్చింది. మనకి రాజకీయాలకు సంబంధం లేదు, దోషం ఉండి మనం ఇందులోకి వచ్చాము. అలా శివుడి మీద ఉన్న ప్రేమ భక్తి ఆయనకి ఇప్పుడు సడన్గా స్మృతి కలిగి ఆ మంత్రి పదవులు రాజ్యాల కాలాన్నీ వదిలేసి వచ్చేసాడు. మీకు అర్థమవుతుంది. వీళ్ళు శంకరాచార్యుల వారిలాగా మనం చెప్పదాం, మనం చెప్పాలి. వీళ్ళందరూ చదువుకోవడానికి ఏమీ లేదు, లోకవాసం లేదు, దేహవాసం లేదు, శాస్త్రవాసం లేదు. ఎవరికి? మాణిక్యవాసులకి ఏ వాసన లేదు. ఒక శివుడి మీద ప్రేమ తప్పించడానికి ఏం గొడవక్కర్లేదు. మనం ఏదైనా మంచి మాటలు చెబుతున్నా ఇవన్నీ పుస్తకాల కింద ప్రింట్ చేయాలి, అందరికి ఇవ్వాలని అది తెలియదు అని అక్కర్లేదు. అసలు అన్ని వాసనల కంటే దేహవాసన ఎక్కువ పీడిస్తుంది. అన్ని వాసనల కంటే వాసనలు ఎన్నున్నా ఆ దేహవాసన పీడిస్తూ ఉంటుంది. ఆయనకి ఆ దేహవాసన కూడా పోయింది. కానీ చిదంబరంలో ఆయన చివరి రోజుల్లో చిదంబరంలో గడిపాడు. అరుణాచలం కూడా రోజున వచ్చాడని అంటే శివక్షేత్రాలను తిరిగాడు. చివరి రోజుల్లో చిదంబరంలో టైం అయిపోతుంది, శరీరం పడిపోయే టైం వస్తా అంటే ఓ రాత్రి గడి వెళ్ళి, ఏంటి నూటమిటో వచ్చినాయి, గాలికి పోతున్నాయి చెబుతున్నాడు, గాలికి పోతున్నాయి, రిటర్న్ ఎక్స్ప్రెషన్లు ఏమి కనపట్టలేదు. తర్వాత తరాలు చదువుకోవాలని శివుడికి సంకల్పం వచ్చింది. కానీ మాణిక్యవాచకులు రాలేదు. ఆయన సంతోషం కోసం ఆయన పాడుకున్నాడు అంతేకాని అందరూ చదువుకోవాలి అక్కర్లేదు. అసలు ఆయనకి ఇతరులు లేరు, ఆయనకి ఇతరులు లేరు. అప్పుడు ఓ రాత్రి గడి వెళ్ళి, ఏమంటే మాణిక్యవాచకు గారు మీరు ఏదో పాటలు అవి పాడతారట, ఒకసారి పాడండి అనేది చెప్పాడు. ఏమని ఇప్పుడు ఏదో పాడి శివుడు అని ఆయనకి తెలియదు. నేను ఎప్పుడో పాటలు పాడిన మాట లేదు, అన్నీ ఇప్పుడు ఎక్కడ జ్ఞాపకం ఉంటాయని జీవితం పొడుగునా పాడుతున్నాను, ఇవన్నీ ఇప్పుడు నాకు జ్ఞాపకం వస్తాయి. ఇప్పుడు చెప్పమంటే నేనేం చెప్పగలను అని ఆలోచించి పాడి కదా, ఏ టైంకి ఏది స్ఫురిస్తే పాడాను అని చెప్పాడు. కొన్ని జ్ఞాపకం ఉన్నాయి పాడండి అన్నాడు. జ్ఞాపకం ఉన్నాయి పాడండి అన్నాడు. ఆయన పాడగా ఆయన పాటలకు అంతులేదు. ఇప్పుడు రాసింది సరిపోతుందని నటం నటరాజు అనుకుని అది కళ్ళు మూసుకుని పాడతా అంటే ఈయన వచ్చేసాడు, గుళ్ళోకి వచ్చేసాడు. నటరాజు వెళ్ళాడు అక్కడ గుళ్ళోకి వచ్చేసాడు. గుళ్ళోకి వచ్చేసే నాకు పాడుకుని తెల్లారుదాన 5-4 ఎంత అయిపోతుంది. అప్పుడు కళ్ళు తెరిస్తే అక్కడ రాసుకునే వాడు లేడు. సరే మౌనంగా అలా కూర్చున్నాడు నటరాజు అని ఆయనకి తెలియదు. నటరాజు ఏం చేశాడంటే, ఇది నా సొంతం కాదు, మాణిక్యవాచకులు చెప్పగా నేను రాసినదని కింద సంతకం పెట్టాడు నటరాజు. ఈ విద్యంతా నా సొంతం అనుకున్నారేమో, నా సొంతం ఏం కాదు, ఇది మాణిక్యవాచకులు చెప్పగా నేను రాశాను, కానీ సొమ్ము ఆయందే. ఎవరిది? సొమ్ము మాణిక్య వాసికరగదే మాసికులు వారిదే, కానీ భక్తులకి పంచిపెట్టాలని రాశాను. నేను ఇదికే పోస్ట్ మ్యాన్ పని చేస్తున్నాను కానీ సొమ్ము ఆయనదేది అని కింద సంతకం పెట్టాడు నటరాజన్. చెప్పగా ఎవరో మాణిక్య వాసుకు చెప్పగా నటరాజు రాశాడు, కింద సంతకం పెడితే పొద్దున్నే ఆరింటికి ఈ అర్చకులు తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్తే పుస్తకం ఎవరు నటరాజు పాదాల దగ్గర పుస్తకం ఉంటే పుస్తకం తెరిచి చూసేటప్పటికీ ఎవరు నట మాణిక్యవాదు చెప్పగా రాశాను నటరాజు అని సంతకం నటరాజు ఉంది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది, మనం తలుపులు వేసుకుని వెళ్ళిపోయాం, ఇదంతా ఆశ్చర్యంగా ఉందని వాడి దగ్గరికి వెళ్ళారు. ఎవరి దగ్గరికి? పొద్దున్న 7-8 అవుతుంది, నటరాజు దగ్గరికి ఆడించి మాణిక్యవాసుకి దగ్గరికి. దీని అర్థం ఏంటండి? ఇందులో చాలా పాటలు ఉన్నాయి, ఈ పాటలకు అర్థం ఏమిటి? మీరు అర్థం వివరించాలి కదా, ఉరికైన పాటలు రాసుకొచ్చేసాడు నటరాజు అన్నాడు. మీకు అర్థం కావాలా? ఎవరన్నారు? మాణిక్యవాసుకుడు. మీకు అర్థం కావాలా? అర్థాలు తాత్పర్యాలు ఇవన్నీ కావాలా మీకు? గుళ్ళోకి వెళదాం రండి. మీరు గుళ్ళోంచి వచ్చారు కదా, నేను గుళ్ళోకి వస్తాను నటరాజు గుళ్ళోకి అన్నాడు. దీనికి అర్థాలు తాత్పర్యం ఏంటోయా? అర్థము ఆయనే. ఎవరు? నటరాజే. తాత్పర్యము నటరాజే, అన్నీ ఆయనే అన్నాడు. ఇంకా దీనికి అర్థాలు ఏమి లేవు, అర్థం ఆయనే తాత్పర్యం అనే అన్నీ శివుడే పరమేశ్వరుడే అని చెప్పాడు. అలా 100 మాట వచ్చింది నటరాజుకు. నటరాజు శరీరం 100 మాణిక్యవాచక 100 మాట వచ్చింది. ఈ మాట 100 రాగానే మాణిక్యవాచక శరీరం జ్యోతి అయిపోయి ఆ శరీరము ఎముకలు మనస్సు ఇవన్నీ కరిగిపోయి ఒక జ్యోతి కింద మారి కొన్ని 100 అర్చకులు చూస్తా అంటే వెళ్ళి నటరాజులు ఐక్యం అయిపోయాడు. అయితే రమణ మనిషిలాగా యేసుక్రీస్తులాగా బుద్ధుడిలాగా ఆయన శరీరం శవం వరేది. ఎవరు ఎవరి శరీరం? మాణిక్యవాచక. అందరూ చూస్తుంటే ఆయన శరీరం జ్యోతి కింద మారిపోయి నటరాజులు ఐక్యమై వాడి మాణిక్యవాచకుడు. ఎందుకో చెబుతున్నాను ఇందులో ఏదో ఎత్ర యోగేశ్వర కృష్ణం ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి ద్రవా నీతిర్ మతిర్ మమ. అది నా ఇది ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే కృప ఉందో, ఎక్కడైతే కరుణ ఉందో, ఎక్కడైతే కృషి ఉందో, అక్కడ తప్పనిసరిగా 4 వెనక ఉందో, అక్కడ తప్పనిసరిగా విజయం ఉంటుందని ఇది ఆ ధృతరాష్ట్ర. ఇది నా నమ్మకము, నువ్వు నమ్మొచ్చు నమ్మకపోవచ్చము, ఇది నా నమ్మకము, ఇది నా విశ్వాసము అని చివరి శ్లోకంలో చెప్పి ముగించాడు. అంటే ఈ శ్లోకం చాలామంది రోజు చదువుకుంటారు నిద్రపోయే ముందు. విజయం కలుగుతున్నారు ఒక నమ్మకం, ఈ శ్లోకం చదివి వాళ్ళకి విజయం కలుగుతున్నాం. ఆఖరి శ్లోకం 78 శ్లోకం 18 అధ్యాయం. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయో భూతి ద్రవ నీతిర్ మతిర్ మమ. బాడీలోకి వద్దాం ఇప్పుడు. అది ఊరికే విజయం కలగటానికి కొంతమంది శ్లోకం చదువుకుంటారని మీకు మచ్చుకు చెప్పాను. ఇప్పుడు మనం చెబుతున్నాం కదా 2 ఏదో చెప్పుకుంటున్నాం. త్రైగుణ్య విషయ వ్యాధ నిశ్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వ నిత్య సత్వస్థ నిర్యోగక్షేమ క్షేమ ఆత్మవాన్. ఇది భగవాన్ వాచ. ఇది ఎవరు చెబుతున్నారు? భగవాన్ వాచ. త్రైగుణ్య విషయ వ్యాధ. వ్యాధాల్లో ప్రతి మనిషికి 3 గుణాలు ఉంటాయి. ప్రతి మనిషికి ఎన్ని గుణాలు ఉంటాయి? అందరికీ ఉంటాయి. ఒక బ్రాహ్మీ స్థితి పొందినవాడి గుణాలు దాటి వెళ్ళిపోతాడు, మిగతా అందరం మూలశంక మనుషులే. రోజుకో రకంగా ఉంటారు. చెప్పడం అందరం మంచి సత్వగుణం ఉన్నప్పుడు మీరు మనుషులతో మాట్లాడుతూ ఉండండి. ఎంత మంచివాళ్ళైనా సత్వగుణం ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, రజోగుణం ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, తమోగుణం ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు. వాళ్ళు తమోగుణంగా వెళ్ళినప్పుడు మన పై రేపు రండి నేను బిజీగా వెళ్ళిపోండి ఇప్పుడు ఈ గొడవ ఏంటి సంతంత గొడవ రేపు రండి అని వస్తారు. ఈ 3 గుణాలు లేని మనిషి ఉండడం ఈ మూడు గుణాల్లోనే మనిషి ఉండడు. అంటే కొంతమంది సత్వగుణం ఉంటుంది, సరిగ్గా మూలశంక లాంటి గుణాలు. ఆ మూలశంక వాళ్ళు ఏ రోజున ఎలా మాట్లాడతారో తెలియదు వాళ్ళకి. మూలశంక బాధగా ఉందనుకోండి మనం ఎందుకు తిట్టేస్తారు? వాళ్ళు మూలశంక మనుషులు అంటారు. నీకు అర్థమవుతుందే? ఈ మూడు గుణాలు మూలశంక గుణాలు అంటారు. అయితే సత్వగుణం, ఇప్పుడు మహాత్మా గాంధీ గారు వాళ్ళు సత్వగుణంగా కల్టివేట్ చేశారు. ఈ మూడు గుణాలతో కూడా సత్వగుణం మంచిది. తర్వాత రజోగుణం రెండో పక్షం. శ్రమోగుణానికి ఇంకేం లేదు, కంచం మంచం తప్పించలేదు. తమోగుణం వాడికి ఏమి ఉండదు, శుభ్రంగా కంచానికి సరిపడి తినేస్తాడు, మంచానికి సరిపడి పడుకుంటాడు. ఆ ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడతాడు. బట్ట కోసం పొట్ట, బట్ట, ఇల్లు. పొట్ట, బట్ట, ఇల్లు. పని లేని వాళ్ళు కూడా ఇవి ఉండాలి కదా. ఏమీ పని పాటు లేని వాడు కూడా అన్నం తినేస్తాడు. మా అంట కదా పరిగి ముందు ఆడే కూర్చుంటాడు. ఇది కష్టపడి వంట చేసేవాడు ఏమో చివరకు ఉంటుంది పాపం. ఏమీ పని పాటు లేడు, ముందు బంకిలో కూర్చుంటారు వాడు. ఆ పలవలయ్య వాళ్ళు తినేస్తారు, చేప తలకాయలైన వాళ్ళు తినేస్తాడు. పని ఏముంది, ఎప్పుడు వడ్డిస్తారని కనిపెట్టుకుంటారా, ముందుకు తినేస్తారాడు. ఈ కష్టపడి వండి వాళ్ళకి చంపడి వాళ్ళు ఆఖరి బంతిలో కూర్చుంటారు. కొన్ని అయిపోతాయి అన్నిపోతే వీళ్ళకి ఏమి లేదు, ఏదో తినేసి వెళ్ళిపోతారు. వాళ్ళు పొట్టగా ఏమి పని చేయని వాళ్ళు కూడా పట్టం అందవు, బట్టం అందవు. ఏదో నీడ ఉండాలి కదా, వర్షానికి ఎండకి కాపాడుకోవడానికి ఏదైనా నీడ ఉండాలి. వాళ్ళకి నీడ ఉండాలి, పొట్ట తప్పదు, బట్ట తప్పదు. ఎవరికి పని పాటు లేని వాళ్ళకి కూడా వీళ్ళకి మూడు తప్పదు. కానీ వాళ్ళు ఎవరైతే ఇంట్లో కష్టపడి పని చేస్తున్నారో వాళ్ళు పొట్ట కోసం వాళ్ళ మీద ఆధారపడిపోతారు. ఈ కొంతమంది తల్లిదండ్రులు మీ అబ్బాయిలు ఏం చేస్తున్నారని అడుగుతాను. ఏమంటే వాళ్ళు బతికాడు బతుకుతున్నారు, ఏం చేస్తున్నారని మేము చెబుతాం. మా మీదకి వచ్చి పట్టం లేదో చాలా అంటారు. మీ అబ్బాయిలు ఏం చేస్తున్నారని ఎప్పుడు అడిగితే ఏమంటే వాళ్ళు మమ్మల్ని డబ్బులు అడగటం లేదు, వాళ్ళు ఏదో ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళు బతికాడు బతుకుతున్నారు, వాళ్ళ దగ్గర నుంచి మేము ఆశించలేదు. మేము కోరికను ఏదంటే మా మీద పడకుండా ఉంటే సరిపోతుంది, పోషించమని మా మీద పడకుండా ఉంటే సరిపోతుంది, కాదు మాకేమి చేయక్కర్లేదని చెప్తాను. రైతు వాళ్ళు చెప్పింది. మరి వాళ్ళకి పని పాటలు లేకపోతే తల్లిదండ్రులు పోషించమంటారు కదా. అంచేత మాకింకా ఏ గొడవ వద్దండి, వాళ్ళు మా మీద పడకుండా ఉంటే మాకు చేసే ఉపకారం. వాళ్ళు మాకు పైసలు ఇవ్వక్కర్లేదు, మా మీద పడకుండా ఉంటే చాలండి, అదే వాళ్ళు చేసే ఉపకారం అంటారు. అది కరెక్టే వాళ్ళు చెప్పేది. ఇక్కడ ఏమంటున్నాడు, ఈ వేదాల్లో ఈ మూడు గుణాల గురించి ఎక్కువ చెప్పాడు. సత్వగుణం, రజోగుణం. సత్వగుణం మనిషి ఎలా ఉంటాడు, రజోగుణం మనిషి ఎలా ఉంటాడు, తమోగుణం మనిషి ఎలా ఉంటాడు. అంటే ఈ మూడు గుణాలను ఒకసారి జయించలేము మనం. ముందు సత్వగుణాన్ని పెంచుకోవాలి. జగత్ సత్వగుణాన్ని పెంచుకుంటే తగ్గిపోతాయి. ఇది మనకు తెలుస్తూ ఉంటుంది ఏ గుణం పని చేస్తుందో. ఈ రజోగుణం తమోగుణం తగ్గిపోతాయి. తర్వాత సత్వగుణాన్ని పట్టుకుని మనం ఎలాడతంటే ఈ సత్వగుణాలను కూడా దాటించిపోయి అసలు గుణాలు లేని స్థితికి తీసిపోతాం. అది ఉపకారం చేస్తుంది. ఏది సత్వగుణం కూడా గుణమే, కానీ అది మనకు ఉపకారం చేసి గుణం మనకు ఉపకారం చేస్తుంది కాబట్టి దాన్ని అభివృద్ధి చేసుకోమని చెప్పారు, కల్టివేట్ చేసుకోమని చెప్పారు. అయితే వేదాల్లో ఇప్పుడు మీకు ఏదైనా కోరికలు ఉన్నాయనుకోండి, కోరికలు ఉంటే మీ కోరుకుంటే ఈ హోమం చేయించుకోండి, మీకు ఈ కోరిక ఉంటే ఈ పూజ చేయించుకోండి. ఏమంటే ఈ రకరకాల కోరికలు ఉంటాయి కదా మనుషులకు కూడా. అప్పుడు ఆ నెయ్యి తెచ్చి అగ్నిహోత్రంలో హోమం చేస్తారు. అగ్నిహోత్రంలో ముందు మీ కోరికలు ఏంటి అడుగుతారు. ఆ కోరికలకి ఏ పూజ చేస్తే, ఏ హోమం చేస్తే ఏ ఫలితం వస్తుందో వేదంలో ఉండదు, వేదంలో ఉండదు. అంటే అది మీ కోరికలు అనుసరించి అది హోమం అగ్నిని అగ్నిహోత్రంలో నెయ్యిని తీసుకెళ్ళి హోమం చేయాలి. ఈ అగ్నిదేవుడు కూడా ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఎవరైనా ఉత్తరం రాస్తే మీకు వచ్చేస్తుంది కదా, అలాగే మీరు ఏ దేవతను దృష్టిలో పెట్టుకుని ఆ కోరిక నెరవేర్చమని ఏ దేవతను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారో హోమం, వాళ్ళు ఇలా హోమం చేస్తున్నారు, వాళ్ళు కోరిక ఇది అగ్నిదేవుడు వాళ్ళకి మోసుకెళ్ళిపోతాడు. వాళ్ళు దయ ఉంటే మీకు ఆ పని అవుతుంది అవ్వబోతుంది. ఈ మోసుకెళ్ళి తపాపన చేస్తాడు ఇది ఎవడు, అగ్నిదేవుడు. అంచేత వేదాల్లో అగ్ని రాముడి కంటే కృష్ణుడి కంటే అగ్నిహోత్రాన్ని ఎక్కువ పొగిడేశారు. మన కోరిక ఏంటి వీళ్ళు చెప్పేస్తారు. మీరు శివుడి గురించి చేశారనుకోండి, లేదా అమ్మవారి గురించి చేశారనుకోండి, లేదా మహావిష్ణువు గురించి యజ్ఞం చేశారనుకోండి, మన కోరిక యజ్ఞం ఫలానా వాళ్ళు చేస్తున్నారు, ఇలా కోరికలు ఇయ్యి అని టపా పని చేసేస్తాడు. తర్వాత పని అవుతుంది అవుతుంది వాళ్ళ ఇష్టం. ఎవరి ఇష్టం? ఆ దేవతల ఇష్టం. ఇప్పుడు కృష్ణుడు ఏం చెబుతున్నా అంటే, వేదాల నిండా ఇదే గొడవ, ఎవరికి కోరిక ఉంది, ఆ కోరిక ఏ యజ్ఞం చేస్తే ఆ కోరిక నెరవేరుతుంది. కొంతమంది ముఖ్యమంత్రులు కూడా ఎలక్షన్ ముందు హోమాలు చేయించేసుకుంటారు. రాజశేఖర రెడ్డి కూడా పెద్ద తిరుపతిలో 10 రోజులు నుండి హోమాలు చేయించేసుకున్నాడు. చాలామంది చేయించుకుంటారు, అయితే రహస్యంగా చేయించుకుంటారు, అలరవకూడదని. ఈ హోమాలు ఈ బ్రాహ్మణులు చేస్తే సరిపోతుంది, జనం ఉండక్కర్లేదు. ఆ బ్రాహ్మణుల్లో బాగా మొక్కొచ్చిన వాళ్ళు తీసుకొచ్చి పదవి కాంక్ష ఉన్నవాళ్ళు, ఇదో డబ్బు కావాలంటే ఏం కావాలి, మనకు ముఖ్యమంత్రి అవ్వాలంటే ఏ యజ్ఞం చేయాలి, వేదాలు ఇటువంటి గొడవలు చాలా ఉన్నాయి. ఇది చెప్తాడు, ఇల్లు ఎలా కట్టుకోవాలి. వేదాల్లో కేవలం ఆత్మజ్ఞానం నుంచి ఇల్లు ఎలా కట్టుకోవాలి, ఏ దిశలో ఏ గుమ్మం ఉండాలి, ఇవన్నీ వేదాల్లో చెప్పినాయి. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి చెప్పేది ఏంటంటే, వేదాల్లో రకరకాలుగా చెప్పారు అర్జున, ఆ గొడవ ఈ గుణాల గొడవ, మీ కోరికలు గడవ వదిలేయవయ్యా అని చెబుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఒక కోరిక తీర్చుకుంటావు, ఇంకో కోరిక వచ్చేస్తుంది. ఒక కోరిక తీర్చుకుంటావు, దానికి అంతే ఉంది, ఇంకో కోరిక వచ్చేస్తుంది. ఆ కోరికను తీర్చుకుంటావు, ఇంకో కోరిక వచ్చేస్తుంది. నీకు ఎన్ని కోరికలు వచ్చా అన్ని కోరికలు వేదంలో ఈ పని చేసుకుని ఇక కోరికను నెరవేరపడుతుంది చెబుతాడు. ఆ గొడవలు అంటే నీకెందుకు అర్జున, ఆ గొడవలోకి వెళ్ళక నువ్వు. ఏం హై అంటే ఏం అంటే హయ్యెస్ట్, ఆ గొడవలోకి వెళ్ళక నువ్వు. ఏదైతే నిత్యమో, ఏదైతే సత్యమో, ఏదైతే ఆనంద స్వరూపమో, ఏదైతే జ్ఞాన స్వరూపమో, ఏదైతే శక్తి స్వరూపమో, ఏదైతే నీకు ఇతర లోకాలకు కూడా వెళ్ళవలసిన ఏ వస్తువుని తెలుసుకున్నాక ఇతర లోకాలకు కూడా నువ్వు ప్రయాణం చేయవలసిన పని లేదు, ఆ నిత్య సత్య వస్తువుని నీ మనసును నిలబెట్టి ఉంచి వేదాలు కూడా వదిలేయమని చెప్పాడు. ఎన్ని కోరికలను నెరవేర్చుకుంటావు? అదే కోరిక వచ్చింది, అదే హోమాలు చేసి నెరవేర్చుకుంటావు, దాని అంటే ఇంకో కోరిక వచ్చేస్తుంది, అది నెరవేర్చుకుంటావు. అంటే శాస్త్రంలో ఏమనుందంటే, కోరికను నెరవేర్చి వచ్చిన కోరికలను నెరవేర్చుకుంటూ కోరికలను జయించిన వాడు ఇంతవరకు సృష్టిలో ఎక్కడా లేడని. మనకేదో కోరికలు వస్తాయి కదా, ఆ కోరికలు నెరవేర్చుకుంటూ కోరికలను జయించిన వాడు ప్రపంచంలో ఎక్కడా లేడు, ఇంతవరకు అవడం లేదు. అని చెప్పి అర్జున నువ్వు ఆ గొడవల్లోకి వెళ్ళకు, నువ్వు ఆ గొడవల్లోకి వెళ్ళకు అంటే చెప్పకుండా చెబుతున్నాడు. ఇక్కడ ఎవరు, ఇక్కడ కృష్ణుడు రహస్యం చెప్పకుండా ఏం చెబుతున్నాడు అంటే, ఏదో నీ ప్రారంభం దేహ ప్రారంభం ఏ పని మీద వచ్చిందో ఆ పని అయిపోతూ ఉంటుంటే, నీ దేహం ఏ ప్రారంభం అనుభవించడానికి వచ్చిందో అది అయిపోతూ ఉంటుంది, మళ్ళీ కొత్త గొడవలు తెచ్చిపెట్టుకోద్దాం. నీకేమైనా పాతప్పులు ఉంటే తీర్చేసుకో, పాతప్పులు తీర్చేసుకుంటే మానేసి కొత్త అప్పులు ఎందుకని, పాతప్పులు ఉంటే తీర్చుకో, అది మానేసి మళ్ళీ కొత్త అప్పులు చూడగలటం ఎందుకు. ఈ వేదాలు అందరూ గుణాలు, ఆ సాధన ఎలా చేయాలి, ఇప్పుడు నీకు అధికారం రావాలన్నా అధికారం రావడానికి ఏ సాధన చేయాలి, ఐశ్వర్యం రావడానికి ఏ సాధన చేయాలి, ఇలా చాలా ఉన్నాయి వేదాల్లో కూడా. వదిలేయమంటున్నాడు ఎవరు, భగవంతుడు చెప్తున్నాడు అర్జునుడు వదిలే. నిశ్రయగుణ్య ఈ గుణాల గడవ చేసి గుణాల దాటి వెళ్ళిపో అర్జున, నీ గుణాల్లో ఉన్నంతకాలం నీ బుద్ధికి స్థిరత్వం ఉండదు, రోజుకో రకంగా ఉంటావు. ఈ గుణాలు దాటి వెళ్ళిపోయావనుకో నీకు ఇంకా ఎవరో నిన్ను బంధించే వాళ్ళు ఎవరు ఉండరు. నిశ్రయగుణ్య ఈ గుణాలు లేని స్థితికి వెళ్ళిపోను, ఈ గుణాలు ఏ సత్వగుణం కూడా వద్దు నీకు, ఈ గుణాలన్నీ వదిలేదు. నిశ్రయగుణ్య ఈ గుణాలు చెప్పిన మాట, గుణాలు వేదాల్లో చెప్పాడో వేదాలు కూడా వదిలేనవు. నిశ్రయగుణ్య అంటే గుణాలు దాటి వెళ్ళిపోనువు, సత్వగుణం కూడా మంచిదే కానీ దాన్ని కూడా వదిలే, జ్ఞానానికి అడ్డొస్తున్నాడు దాన్ని కూడా వదిలే. నిర్ద్వంద్వ దేహానికి ప్రారంభం వచ్చాక ప్రతి దేహం ప్రారంభం లేకుండా దేహం రాదు. ఇప్పుడు మాణిక్యవాసులు అందరి వాడు జైల్లో ఉన్నాడు కదా, భద్రాజరాం మాణిక్యవాచ గారిని ఎవరో కొట్టలేదు. ఇప్పుడు రామదాస్ గారిని కొట్టిపోయి జైల్లో పెట్టి మాణిక్యవాచని పెద్ద పెద్ద పదవులు చేశాడు కాబట్టి ఆయన జైల్లో పెట్టారు కానీ ఎవరో కొట్టలేదు. ఈయన్నేమో కొట్టివారు ఎవరిని? రామదాస్ గారిని. మాణిక్యవాచ గారిని ఎవరు ఒరికే ఆయన మరి పెద్ద పదవులు చేశాడు కదా. అయినా ఆయనకి చెడ్డబుద్ధి, ఈ డబ్బు ఖర్చు పెట్టేసి గుర్రాలను కొనటం మానేసి శివాలయాలు భావించాలని బుద్ధి ఆడి మంచి బుద్ధే. ఆ టైంకి ఈ బుద్ధి ఈశ్వరుడు కలగజేశాడు. ఏం చేద్దాం, రాజకీయాలను తీసుకొచ్చి మన ఫోన్లోకి తీసుకొచ్చేద్దాం. ఇదే మనకు భౌతికంగా ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే, ఏంటి మాణిక్యవాసులు లాంటి వాడు గుర్రాల కోసం డబ్బు ఇస్తే గుర్రాలు కొనటం మానేసి శివాలయాలు భావించడం తప్పు చేశాడని అనిపిస్తుంది బాహ్యంగా. ఇదంతా శివుడు చేసిన పన్నాగం. ఇదేంటి, ఈ ఆట శివుడిది. ఆడినవాడు మాణిక్యవాచకుడు, ఆడించినవాడు శివుడు, ఆడించినవాడు శివుడు, ఆడినవాడు మాణిక్యవాచకుడు. భాగవతం రాస్తూ ఎవరు పోతనామాచుడు ఏమన్నాడంటే, పలికించని వాడు రామభద్రుడు, పలికేవాడు పోతనామాచుడు. నా హృదయంలో ఉండి పలికించినవాడు రామభద్రుడు. ఈ పలికేవాడు ఉరిక నోరే పోతనామాచుడు. పలికించేవాడు రామభద్రుడు, పలికేవాడు ఉరికే పోతనామాచుడు. అంతే, ఉరిక నా నోరు పలుకుతుంది కానీ అసలు పలికించేవాడు హృదయంలో, నా హృదయంలో అంతర్యామునిగిన పలికించేవాడు రామభద్రుడు. నిర్ద్వంద్వహ అంటే నువ్వు చనిపోయే లోపల నీకు ఎప్పుడైనా దుఃఖం వస్తుంది, సంతోషం వస్తుంది. దుఃఖం వచ్చినప్పుడు దుఃఖం కూడా వెళ్ళిపోకండి, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకండి. కొంతమంది సంతోషం వస్తే ఎవరో పట్టుకోలేరు, పొంగిపోతూ ఉంటారు. దుఃఖం వస్తే ఏడుస్తూ కూర్చుంటారు. వాళ్ళు ఒక్కళ్ళు ఏడిచిన పనులు ఊళ్ళో అందరికీ పంచి పెడతారు. కొంతమంది ఎలా ఉంటారంటే, వాళ్ళు సంతోషం వస్తే వాళ్ళే అనిపించేస్తారు మొత్తం అంతా. దుఃఖం వస్తే మటుకు సారి పంచి పెట్టినట్టు ఊళ్ళో అందరికీ పంచి పెడతారు. వాళ్ళకి ఏదైనా మంచి జరిగిందని కూడా అంతా వాళ్ళే అనిపించేస్తారు. వాళ్ళకి ఏదైనా చెడ్డ వస్తే మన అందరికి పంచి పెడతారు. ఈ లోకంలో చాలామందిని చూస్తాం ఇలా మనం. అంచేది నీకు ప్రారంభాన్ని బట్టి సంతోషం వస్తూ ఉంటుంది, దుఃఖం వస్తూ ఉంటుంది. నువ్వు కామ్గా ఫేస్ చేయాలి. మిస్ ఆల్బర్ట్ ఐన్స్టీన్, అందరికీ భయం ఏంటంటే చావు అంటే భయం. అందరికీ చావు అంటే భయం. భయాలు అన్నిట్లోకి పెద్ద భయం చావు అంటే భయం. డాక్టర్ గారు మీరు రేపు చచ్చిపోతారని చెప్పి మీకు భయం వేసిపోతుంది కదా, మీకు భయం అయిపోయింది. భయం అంటే అన్ని భయాల్లోకి ఏది భయం? కానీ ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఫేస్ దట్ అట్ కూల్ క్వైట్లీ. ఎవరు ఎవడా ఆల్బర్ట్ ఐన్స్టీన్? చాలా క్వైట్గా ఫేస్ చేశాడు. ఉడికే డెత్ వస్తుందని తెలుసు, చాలా క్వైట్గా ఫేస్ చేశాడు. ఆయన మోడెస్ట్. ఆయనకి ఏం కంగారు పడలేదు. పైగా రేపు చనిపోతాడు కదా, నలుగురు స్నేహితుడిని నలుగురు బంధువుని పిలిచాడు. వాళ్ళు ఋషుల కంటే గొప్పవాళ్ళు అనిపిస్తుంది నాకు. ఆయన ఇష్టం ఆల్బర్ట్. వాడు ఏం చెప్పాడంటే, ఈ ఆల్బర్ట్ ఎక్కడ పుట్టాడు, ఎక్కడ చచ్చిపోయాడు అనేది లోకానికి అనవసరం. న్యూజెర్సీలో చనిపోయాడు. న్యూజెర్సీలో పలానా చోట శ్మశానం ఉండదు, అది మారుమూల ఉన్న శ్మశానం. ఆవిడ తీసుకెళ్ళి కాల్చేయండి. ఆల్బర్ట్ చచ్చిపోయాడని మీరు టీవీల్లోనే రేడియోల్లోనే చెప్పొద్దు అసలు. అప్పుడు టీవీలు లేవనుకోండి, రేడియోలు ఉన్నాడు, ఇక పేపర్లో రాయొద్దు. తీసుకెళ్ళి శవాలను తీసుకెళ్ళి అక్కడ దహనం చేసేయండి. ఎక్కడ దహనం చేశారో ఎవరితో చెప్పొద్దు. ఆ ఏమైనా ఎముకలు గుల్లలు అటువంటి ఏమైనా వస్తే ఆ 3 ఫర్లాంగుల దూరంలో న్యూజెర్సీలో నది ఉందా, నదిలో అప్పుడే కలిపేసి వచ్చాయి. ఇంకా 10వ రోజు 11వ రోజు గొడవద్దు, అప్పుడే కలిపేసి వచ్చాయి. మీరు ఈ పనులన్నీ పూర్తి చేసిన తర్వాత అప్పుడు చెప్పండి ఆల్బర్ట్ ఫాస్ట్ అవే, ఆల్బర్ట్ చనిపోయాడు. వాడు ఏమన్నా అంటే, ఆల్బర్ట్ ఎక్కడ పుట్టాడు, ఎక్కడ చనిపోయాడు, ఈ లోకానికి అనవచ్చు. నేను చాలా విషయాలు కనిపెట్టాను ఈ లోకానికి. నేను ఆల్బర్ట్ ఐన్స్టీన్ చాలా గొప్పవాడని తెలియక లోకం చెప్పుకుంటాను. నేను కనిపెట్టిన విషయాల వల్ల రాజకీయ నాయకులు అవన్నీ బాంబులు తయారు చేసి చెడ్డకు ఉపయోగించుకున్నారు కానీ మంచికి ఉపయోగించలేదు. అంటే నా జన్మ ఎక్కువ ప్రజలకి చెడ్డే చేసింది కానీ మంచి చేయలేదు. అయ్యా ఏముంది నాలో విశేషం? నేను కనిపెట్టిన మాట నిజం. నేను కనిపెట్టిన విషయాలను బట్టి ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబులు తయారు చేసేసి ప్రజల మీద వేసేసి మరి అమెరికా రూజ్వెల్ట్ ఎక్కడ వేసాడు? ఎక్కడ జపాన్లో రెండు సిటీస్ కాల్చి, ఒక సిటీలో ఒక బాంబు, ఒక సిటీలో బాంబు వేస్తే 45 రెండు సిటీలు ఒకసారి కాల్చారు. అప్పుడు ఆయన ఇష్టం ఏడుస్తాడు, నేను కనిపెట్టిన విషయాలు దీని ఇటువంటి వాటిని కను. నా జీవితంలో కొన్ని తప్పులు చేశాను. ఓ రూజ్వెల్ట్కి నేను కనిపెట్టిన విషయాలను వాడుకోమని నేను సంతకం పెట్టించాను ఒక కాగితం. ఆయన అడిగితే కలిసి ఆయన అడిగితే సంతకం పెట్టించాను, అదో తప్పు అన్నాడు. నెహ్రూ 64 చచ్చిపోయాడు చివరి రోజు. మనకి మీకు తెలియదు, మన కాంపౌండ్ ఎస్టేట్లో ఉండగా శ్రీప్రకాష్ గవర్నర్, మనకు వాళ్ళిద్దరు ఒకే రాష్ట్రం వాళ్ళు, మన గవర్నర్ చేశాడు 52 మొదలు 55 వరకు గవర్నర్ చేశాడు వాడు. ఆయన డెహ్రాడూన్లో రాజకీయాల నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత డెహ్రాడూన్లో ఉండడం. ఆయన ఆ రోజున చచ్చిపోతాడని ఆమెకు తెలియదు. ఆ రాత్రి కోమాలోకి వెళ్ళిపోతాడు. ఊరికే నెహ్రూని చూడటానికి వచ్చా అంటే ఒకే రాష్ట్రం వాళ్ళు, ఒకే రాజకీయంలో ఉన్నవాళ్ళు, ఒకే జైల్లో ఉన్నవాళ్ళు. మిస్టర్ ప్రకాష్, అతని పేరు శ్రీప్రకాష్, నేను జీవితంలో కొన్ని సామాన్యమైన తప్పులు చేశాను, పెద్ద తప్పులు కూడా చేశాను. ఆ పెద్ద తప్పులు ఏంటంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలను 56 నేను అంగీకరించడం అన్నాడు. అంటే తెలుగు వాళ్ళకో రాష్ట్రం, తమిళ వాళ్ళకో రాష్ట్రం, కన్నడ వాళ్ళకో రాష్ట్రం, ఇలా భాషా ప్రయుక్త రాష్ట్రాలు నేను అంగీకరించాను. ఇప్పుడు తప్పని నాకు తెలుస్తుంది, అప్పుడు తెలియలేదు, చాలా తప్పు చేశాను. ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలు మటుకు వీళ్ళు కుదిరైన వాళ్ళు కాదు, మళ్ళీ ఒకే భాష మాట్లాడేవాళ్ళు కూడా వెళ్ళిపోతారు వాళ్ళు. రాష్ట్రాలు ఎలా ఉండాలంటే పరిపాలనా సౌలభ్యాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలు ఉండాలి. నేను నాకు స్ట్రెంగ్త్ అటుని ఎదుర్కోవడానికి నాకు స్ట్రెంగ్త్ సరిపోలేదు. నేను పెద్ద పోస్టులో ఉన్నా, నేను చేసిన పెద్ద తప్పుల్లో భాషా ప్రయుక్త రాష్ట్రాలను అంగీకరించడం పెద్ద తప్పు చేశాను. అది నాకు జ్ఞాపకం వస్తాను. శ్రీప్రకాష్ అన్నాడు చచ్చిపోయిన రోజు చెప్పాడు. తప్పు చేశానని అప్పుడు తెలియలేదు, ఇప్పుడు తెలుస్తాను. అది ప్రజల మనోభావాలు చూసి ఇప్పుడు తెలుస్తుంది, అప్పుడు తెలియదు. కానీ తప్పు చే నేను చేసింది ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలకు అంగీకరించడం నేను చేసింది తప్పు, నేను చేసింది తప్పే, అది మిస్టేకే. అది రిపెంట్ అవుతున్నాను, ఇప్పుడు ఇంకా ప్రయోజనం ఏముంది? అంటే వాళ్ళని కూడా ఆడించేవాడు ఈశ్వరుడే. నెహ్రూ గారు ఎవరో, గాంధీ గారు ఎవరో, మీరెవరో, మా అంతర్జాముగా ఉన్నవాడు వాళ్ళు కూడా మాయలో పెడతాడు. వాళ్ళు కూడా మాయలో పెట్టి ఆడించేవాడు ఈశ్వరుడే. వాళ్ళని కూడా ఆడించే అంతర్జాము నారాయణుడే కదా. ఇప్పుడు మీకు నేర ద్వంద్వహ, మీకు ఎప్పుడైనా సంతోషం వస్తూ ఉంటుంది, దుఃఖం వస్తూ ఉంటుంది, ఏదైనా కలిసి వస్తే పొంగిపోతారు, లాభం వస్తే పొంగిపోతారు, నష్టం వస్తే బాధపడిపోతారు. మీకు ఏదైనా నష్టం వస్తే ఆనందం పుచ్చిన మోకాళ్ళలాగా అయిపోతారు. మీరు లాభం వచ్చే సంతోషిస్తారు, నోరు రాసుకుని పౌడర్లు రాసుకుని లాభం వస్తే రోడ్డు మీద పడిపోతారు, నష్టం వస్తే ఇంటికాడ కూర్చుని ఏడుస్తారు. అంటే ఇవన్నీ ఇవన్నీ ద్వంద్వాలు. ఇవన్నీ అంటే ఆ ద్వంద్వాలు వదిలే. మీ దేహ ప్రారంభాన్ని బట్టి ఒకసారి లాభం వస్తుంది, ఒకసారి నష్టం వస్తుంది, ఒకసారి నీకు సంతోష కారణాలు వస్తాయి, ఒకసారి దుఃఖ కారణాలు వస్తాయి. ఏదైనా మాయే కదా, సంతోషం మాయే, దుఃఖం మాయే. ముందు అర్జున గొడవలు వదిలే. నీ దేహ ప్రారంభాన్ని బట్టి ఒకసారి సంతోషం వస్తుంది, ఒకసారి దుఃఖం వస్తుంది, అది వదిలే. కొంతమంది గురువులు ఆ దుఃఖాన్ని తప్పించగలరు. నీకు ఏదైనా దుఃఖం వస్తుందనుకోండి, కొంతమంది తప్పించే శక్తి ఉంటుంది. తర్వాత వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే అది ఈశ్వర నిర్ణయం. ఆ ఈశ్వర నిర్ణయాన్ని మనం ఎదుర్కొని తప్పించేస్తే మళ్ళీ వచ్చే జన్మలో ఇది అనుభవించాలి. మనం మాట్లాడుకుంటే మంచిగా మనం వాళ్ళకి ఎందుకు ఈశ్వరుడికి తెలియకుండా వాళ్ళకి దుఃఖం రావటం లేదు. ఈశ్వరుడికి తెలియకుండా వాళ్ళకి దుఃఖం రావటం లేదు. వాళ్ళకి ప్రభు ఈశ్వరుడే, నాకు ప్రభు ఈశ్వరుడే. ఇప్పుడు ఈశ్వరుడు చేసింది నేను క్యాన్సిల్ పెట్టగలను, ఈశ్వరుడు చేసింది నేను క్యాన్సిల్ పెట్టగలను, పోస్ట్ పోన్ చేయగలను, కానీ అసలు భరించకుండా నేను ఆపు చేయలేను. ఇప్పుడు ఈ జన్మలో నేను పోస్ట్ పోన్ చేస్తాను, వచ్చే జన్మలో అయిన వాళ్ళు అనుభవించడం తప్పదు. నేను చేసిన పని వల్ల ఇంకో శరీరం వస్తుంది, అనుభవిస్తే పోతుంది, మీకు అర్థమవుతుంది, లేకపోతే వాళ్ళకి ఇంకో శరీరం వస్తుంది. ఈశ్వర సంకల్పాన్ని మనం అడ్డుకోవటం ఎందుకన్నా మౌనంగా పడి ఉంటాం. మీరు ఏడిస్తే వాళ్ళు కూడా అని చెప్పి ఏడుస్తారు. మీరు దుఃఖపడతారు అనుకోండి, వాళ్ళు కూడా దుఃఖపడతారు. కానీ గౌక్కుని కలగ చేసుకోవాలి. ఈశ్వర సంకల్పం ఏమీ కారణం లేకుండా ఇప్పుడు వాళ్ళకి దుఃఖం తగ్గిస్తే సంఘటన మనం మార్చేస్తే వచ్చే జన్మలైనా వాళ్ళు బేరు చేయాలి, మళ్ళీ జన్మలు పెంచిన వాళ్ళు అవుతాం అని గురువుకి అన్నీ తెలిసి క్వైట్గా ఉంటాడు. క్వైట్గా ఉండి మీ దుఃఖంలో భాగం పంచుకుంటాడు. అంటే అది కలగ చేసుకుంటాడు అనుకోండి, ఈశ్వర సంకల్పంతో గురువు, మరి జన్మలు పెరుగుతాయి మీకు. ఆ వచ్చే నష్టం అంటే మీకు తెలియదు, గురువుకి తెలుసు. అంటే చూడండి, ఈశ్వర సంకల్పంతో ఇంటర్ఫీర్ అవ్వడం ఎవరు, ఎవరైనా రమణ మహర్షి గారితో ఏదైనా ఇటువంటి విషయాలు డిస్కస్ చేస్తుంటే ఆయన ఏం చే కొండ కొండ శిఖరం చూపించి, ఎవరో భగవాన్ ఆ కొండ శిఖరం పెంచి మరి ఆయన నిర్ణయం ఎలా ఉందని వచ్చి వాళ్ళు ఏడిస్తే ఈయన కూడా ఏడ్చివాడు కానిచేపు అంటే దుఃఖంలో భాగం పంచుకునేవాడు. కానీ అది మార్పు చేయడానికి అది ఇంకో రకంగా వెళ్ళి చెడ్డ వస్తుంది వీళ్ళకి. మళ్ళీ ఆ దుఃఖం అనిపించడానికి శరీరం మనం కల్పించిన వాళ్ళు అవుతాం అని వాళ్ళు ఏడిస్తే గురువులు కూడా ఏడుస్తారు. కానీ సడన్గా ఇంటర్ఫీర్ అవ్వరు వాళ్ళు, ఏం చేసి జరగబోయే విషయం వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడో, నేర ద్వంద్వగా మీకు చచ్చిపోయే లోపల మీకు సంతోషం వస్తూ ఉంటుంది, దుఃఖం వస్తూ ఉంటుంది, రకరకాలుగా వస్తూ ఉంటాయి, తప్పదు రకరకాలుగా వస్తూ ఉంటాయి. మీరు ఆడుమనల్ని బాగా చూస్తారు, ఈడు మనల్ని బాగా చూస్తారు, వాళ్ళు లెక్కలు వేసుకోకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. ఈ మధ్యనే ఎవరో అన్నారంటే, నాకు 30 ఎకరం ఉందండి, నాకు 3 కూతుళ్ళండి, నాకు అబ్బాయిలు లేరండి, 3 పదులు రాసి ఇచ్చేసా అన్నాడు. ముగ్గురికి 3 పదులు రాసి ఇచ్చేసాను. అయితే నీకు నరక పాత్ర ఇప్పుడు బతుకుండగానే నరకం అనిపిస్తారు అన్నాడు. కొంతమంది చచ్చిపోయాక నరకం అనిపిస్తారు, వాళ్ళు చూస్తారు అనుకుంటున్నారండి మీరు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే మొగుళ్ళు వస్తారు, వాళ్ళు కూడా పోతారు వీళ్ళు. వాళ్ళు మిమ్మల్ని చూస్తాము అయినా అదేం పెంచుకొని ముగ్గురికి మీరు ఏదో 10 ఎకరాల నుంచి మిగతా 20 ఎకరాలకు పంచి మీ అనంతరం వాళ్ళకి ఇల్లులాగా ఏ వీలున్నామో రాయించుకోవాల్సిందే. ఏదో భగవంతుడే చూస్తున్నాడా, భగవంతుడే చూస్తాడా అంటున్నారు ఆవిడ. అయితే భగవంతుడికి 1 ఎకరం పొలం ఎక్కడైనా రాశారా మీద అన్నారు, రాయలేదు అంటున్నారు. అసలు మామూలుగా లౌకికులు ఎలా ఉంటారు. ఇవిడు అంటున్నారు కూతుళ్ళు ముగ్గురికి రాసేసాడు, ఈ కూతుళ్ళు మీరు చూస్తారని మీరు అనుకోవద్దు. ఏదో పెద్ద అమ్మాయిలు ఇద్దరికి పెళ్ళి అయ్యి చిన్న అమ్మాయి అందు మీకు ఇంక పెళ్ళి అవ్వలేదు, వీళ్ళు చూస్తారని ఎప్పుడు అనుకోవద్దు. మీరు ఏ రోజు వాళ్ళకి గుణాలకే ఉంటాయి, మీరు బాధలు పడతారు తప్పనిసరిగా. కొంతమంది చచ్చిపోయాక నరకానికి వెళ్తాను, బతికుండగానే మీరు నరకానికి పనిపిస్తారని చెప్పాను. అదేంటి అలా అంటున్నారు, భగవంతుడే చూసుకుంటాడన్నారు. మీరు భగవంతుడికి ఎక్కడైనా 1 ఎకరం పొలం రాసి ఇచ్చారన్న రాసి ఇవ్వలేదన్నారు. ఇప్పుడు మీకు ఏదైనా ఉంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడరు, మీ అనంతరం ఇస్తే ఇవ్వండి. కానీ బతుకుండగా మీరు చేతులు వదిలేసారే మిమ్మల్ని ఎవడో చూడండి, ఇది కలియుగం. ఎవరో చూడరు మీకు. చాలా బుద్ధిమంతుడు మా అబ్బాయి, చాలా బుద్ధిమంతుడైన వాడు కూడా మారిపోతూ ఉంటాడు. ఇంకా వాడు గుణాల్లోనే ఉంటాడు కదా. అంచేత మీరు చనిపోయే వరకు, మీరు కాలిపోయి బూడిద అయ్యే వరకు మీ కాళ్ళ మీద మీరు నిలబడటం మంచిది. మీరు కాళ్ళ మీద మనస్సు నాశనం అయిన వాడికి అది వేరే విషయం, మనోనాశనం అయిన వాడికి ఆ త్రిగుణాలు దాటిన వాడికి వేరే విషయం. మీకు సంబంధించిన వరకు మీరు జాగ్రత్తగా ఉంటాం మంచిది. అలా రాస్తే మీ అనంతరం ఇవ్వండి, బతికుంటే మీ అంక చూడరు ఇంక అసలు. మీరు మంచం పట్టిన రారు. అది డిపెండెన్స్ వద్దు, ఎవరి మీద ఆధారపడద్దు. మీరు ఈశ్వరుడే చూస్తాడు కదని అంటున్నారు ఆవిడ. మరి ఈశ్వరుడి మీద మీకు నిజంగా నమ్మంతో ఎకరం రాసి ఇచ్చారు అన్నారు. మీ కూతుడికి 3 పదులు పంచి ఇచ్చేశారు, ఈశ్వరుడు చూడాలి మిమ్మల్ని ఎంత గొప్ప రాజకీయం మాట్లాడుతున్నారని నాకు చెప్పారు. ఆవిడకి భక్తి లేదంటే భక్తి ఉండదు, అది మమకారం అంటారు. దాన్ని ఏమంటారు, అది మమకారం అని తెలియటం లేదు అసలు ఆవిడకి, అటాచ్మెంట్. అదేంటది, ఇట్ ఈజ్ అట్రాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ డెత్. ఆ అట్రాచ్మెంటే మనకు చావును తెచ్చిపెడుతుంది, ఆ అట్రాచ్మెంటే మనకు దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది. అది కాదండి, 20 ఎకరాలు ముగ్గురి పంచో 10 ఎకరాలు మీ అనంతరం ఇవ్వకపోయారంటే ఏదో అండి, అన్నీ వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళు చూస్తారు, చూడరు చూడరు. నిర్ద్వంద్వ ఏంటది, నిర్ద్వంద్వ అంటే ద్వంద్వాలు వస్తూ ఉంటాయి, ఎంత పెద్దవాడికైనా ద్వంద్వాలు వస్తూ ఉంటాయి. ఆ ద్వంద్వాలు వచ్చినప్పుడు మీరు భరించడం నేర్చుకోండి, కంగారు పడిపోయి భక్తి చెడగొట్టుకోకండి. ద్వంద్వాలు వస్తాయి, పరీక్షల కోసం వస్తూ ఉంటాయి, మీరు భక్తిని చెడగొట్టుకోవద్దు. ద్వంద్వాలు వస్తున్నాయండి. నిర్ద్వంద్వ నిత్య సత్వస్త, మీరు మీ మనస్సుని దుఃఖం వచ్చిన దుఃఖం, దుఃఖం వచ్చినప్పుడు దుఃఖం మీద దుఃఖం మీద, సంతోషం వచ్చినప్పుడు సంతోషం మీద మీ మనస్సును పెట్టకండి. ఎప్పుడు ఈస్తడి మీద మీ మనస్సుని, మాణిక్యవాచకులాగా ఎప్పుడు ఈస్తడి మీద మీ మనస్సు పెట్టి ఉంచండి. ఈస్తడి మీద మీ మనస్సు ఉన్నప్పుడు మీ సంతోషం మిమ్మల్ని ముట్టుకోదు, మీ దుఃఖం మిమ్మల్ని ముట్టుకోదు. వాళ్ళు కూతుళ్ళు, మీ కూతుళ్ళు చెడ్డవాళ్ళని అంటలేదు, రాసిచ్చిన వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు గుణాలతో ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళు గుణం మారిపోతుంది, మిమ్మల్ని చూడటానికి రారు. మళ్ళీ ఎందుకు మిమ్మల్ని చూడటాలేదు, ఉంపులు కూడా పెడతారు, అది హ్యూమన్ నేచర్. నేను చెప్పాను అది ఎవరిని విమర్శించక్కర్లేదండి, దాని గురించి భగవద్గీత చదవక్కర్లేదు, మానవ స్వభావం అది. మీరు ఇచ్చినప్పుడు తినేస్తారు, తర్వాత మిమ్మల్ని చూడటాలేదు ఏంటి అంటారు అనుకోండి, ఏదో ఒంపు పెట్టి ఏదో కారణం చెప్తారు, తినేసినప్పుడు కారణాలు చెప్పరు. తర్వాత వాళ్ళు ఎందుకు చూడటారంటే కారణాలు వెతుకుతారు, కారణాలు కనపడకపోయినా పలానా కారణం వల్ల మేము చూడటారని ఆ కారణాలు వెతుకుతారు. అంచేత ఆవిడ చేసిన పొరపాటు మీరు చేయొద్దు. మనోనాశనం అయితే అది వేరే విషయం. నీకు మనసు మనోనాశనం అయిపోయిందనుకోండి, ఈ గొడవ నేను చెప్పి గొడవలు మీరు పట్టించుకోకర్లేదు. నేను లౌకికంగా చెప్తున్నాను ఈ విషయం. నిర్ద్వంద్వ నిత్య సత్వస్త అంటే నిరంతరం ఈ మనసును పరమాత్మ పెట్టి ఉంచండి, నిరంతరం ఈ మనసు దుఃఖం వస్తుంది. నిర్ద్వంద్వ నిత్య సత్వస్త అంటే నిరంతరము పరమాత్మ అందే మీ మనసు వాలించు. ఇప్పుడు ఏగలో ఎలాగైతే తీపి మీద ఎలా వాలుతాయో, ఎక్కడ తీపి ఉంటే అక్కడికి వచ్చి ఏగలు వాలిపోతాడు. అలాగే మీకు పరమేశ్వరుడి మీదే, ఈ పరమేశ్వరుడి పాదాల మీదే మీ మనస్సును నిలబెట్టి అక్కడ ఆఫ్ చేసుకోండి, అంటే కర్రలు ఇవ్వకండి, పరమేశ్వరుడి పాదాలనే పట్టుకోండి, మీరు పరమేశ్వరుడి పాదాలను చింతించుకోండి. నేను చెప్పటం మీకు చెబుతున్నాను కానీ ఇలాగ ఆ పరమేశ్వరుడి యొక్క దయ మనకు లేకపోతే పరమేశ్వరుడి పాదాల మీద మా మనస్సు నిలబడదు. అని దయ మనకు లేదనుకోండి, ఈశ్వరుడు దయ లేదు, ఎంత ప్రయత్నం చేసిన మన మనస్సాన్ని పాదాల మీద నిలబడదు. అని దయ ఈశ్వరుడు దయ లేకపోతే, ఆ ఈశ్వరుడు దయ లేకపోతే ఆయన పేరు కూడా స్మరించము, ఆయన పేరు కూడా స్మరించము. అంచేత నిరంతరము నీ మనస్సుని ఈశ్వరుడు పాదాల దగ్గర కట్టి నీచ సత్వస్థ నిర్యోగక్షేమ నిరుయోగ క్షేమహం, నీ యోగక్షేమాల గురించి ఆసక్తి పెట్టుకోవద్దు. అసలు జనరల్గా లౌకికులేంటి భక్తులేంటి ఎవరు చెప్పినా వాళ్ళు కుటుంబం గొడవలు చెప్తారు కానీ భక్తి గురించి ఎవరే చెప్పారు. అంటే దాన్ని బట్టి ఏమవుతుంది, అస్తమానం వాళ్ళు యోగక్షేమాలు ఆలోచించుకుంటున్నారని తెలుస్తుంది. మొత్తం అందరమే లౌకికులు అంతే భక్తులు అంతే. కొంతమంది వాళ్ళు ఏ వాళ్ళు కొంతమంది వాళ్ళు యోగక్షేమాలు తప్పించి ఈశ్వరుడు పేరు వస్తారు కొంతమంది. మీకు అర్థమవుతుంది, వాళ్ళు వాళ్ళకి యోగం అంటే ఏదో కలిసి రావాలని, క్షేమం అంటే ఉన్నది పోకుండా అలా ఉండిపోవడం తరతరాలు. యోగము క్షేమము, యోగం అంటే ఏదో కలిసి వచ్చారు మనకి, క్షేమం అంటే ఏంటంటే ఉన్నది మళ్ళీ పోకూడదు అలా నిలవ ఉండిపోవాలి, అది యోగము క్షేమం. రామకృష్ణ పరమహంస గారు ఇటువంటి వాళ్ళు యోగక్షేమాల గురించి వచ్చాయని చెప్పి మాట్లాడారు. ఇంకా దేవుడు కూడా లేదు, ఈశ్వరుడు లేదు, నారాయణుడు లేదు, అమ్మ కూడా లేదు, కాళి లేదు, దుర్గ లేదు. వాళ్ళు ఆయనకి ఒళ్ళు మంట వచ్చేసింది దీనికి. ఎవరికి? రామకాళి వెళ్ళిపోయిన తర్వాత ఆయన తెలిసినోళ్ళు తాగేసి నాలుగు బింది మీద గంగానదిలో తెప్పించి ఆ రూమ్ కడిగించేట్టు. వీళ్ళు వెళ్ళిపోయారు బాబు, నాకు దరిద్రం వదిలిందని. ఇటువంటి పనులు రమణ మహర్షి గారు, శంకరాచార్య వారు, బుద్ధిరాళ్ళు చేయరు. ఈయన చేసుకోడు ఎవరు? ఇదేంటారు ఈశ్వరుడు మాట నోటి అంటారు అంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలు, వాళ్ళ లాభాలు, ఇదే గొడవ కానీ అసలు ఈశ్వరు నామం రామనామం ఏమి నోటి అంటారు అవటలేదంటే అని వాళ్ళు ఉందని చెప్పి మర్యాద కోసం విని వాళ్ళు వెళ్ళిపోతారు కదా ఒక గంట మాట్లాడు. తర్వాత ఆయన దగ్గర పరిచారంలో నా పక్కనే గంగానది, ఆ గంగాలో నాలుగు బిందెని వెళ్ళి తెప్పించి ఆ గది కడిగేరా బాబు లేచలేదు. మరి ఈ వాసన నన్ను ఇక్కడ ఉంటే నేను భరించలేను. అప్పుడు గుళ్ళో తెలిపేవాడు ఆయన, అమ్మవారి ఖాళీ మాత ఖాళీ గుళ్ళది ఏంటి నాకు ఇటువంటి జనాన్ని సిద్ధం చేస్తున్నామంటారు. అందరూ లౌకికులు, అందరూ వాళ్ళ యోగక్షేమాల గురించి మాట్లాడేవాళ్ళు. వాడేమో మా అమ్మాయికి ఇంకా పెళ్ళి అవ్వలేదని, లేదా మా అల్లుడు ఉన్నదంతా పాడు చేసేస్తున్నాడని, ఏదో కుటుంబం సంసారం కూడా చాలా ఉంటాయి కదా అయ్యే మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ సిద్ధమవుతున్నారండి, వాళ్ళకి తప్పు కదా. నా ప్రారంభం ఇటువంటి వాడు నా దగ్గరికి రాబోయే ఏదిగా అమ్మ దగ్గర ఏడ్చోడు రామకృష్ణుడు. ఒకడో శుద్ధమైన వాడు భక్తుడు రావటాలని ఈ జనాన్ని పంపుతున్నావు ఏంటనే, నువ్వే పంపిస్తున్నావు నన్ను పీడించడానికి అమ్మ దగ్గర అనేవాడు. అది ఈ బాపు జనం నా దగ్గరికి అంటే ఖాళీ మాత అనేది అని దర్శనమిచ్చింది. అమ్మనేది నువ్వు ఊర్చుకో కొంచెం, చాలా బలమైన వాళ్ళు పెద్దలు, ఆధ్యాత్మిక స్ట్రెంగ్త్ ఉన్నవాళ్ళు. ఆది ఏనుక్కి ఎంత బలం ఉంటుందో ఆధ్యాత్మికంగా అటువంటి బలమైన వాళ్ళు ఇంకా కొద్ది రోజులు వచ్చేస్తున్నారు, దీనికి ఈ జనం తగ్గిపోతారు అని చెప్పింది. కొంచెం ఓపిక పట్టాను. తర్వాత రెండు మూడు ఏళ్ళు అందరూ వచ్చేసారు. ఎవరు? బ్రహ్మానంద, నరేంద్రుడు, వివేకానంద, ఆ సైన్యం అందరూ పెద్ద. తర్వాత మంచి భక్తులు వచ్చేసారు. మొట్టమొదటి దీన్ని భరించాలి, నీ ప్రారంభం ఉందో రోజు వచ్చి నా దగ్గర ఏడవటం, కొన్నాళ్ళు ఇంకా రెండు మూడు ఏళ్ళు ఓపిక పట్టి తర్వాత మంచి కుర్రాలు వస్తాయన్నారు. ఏంటి ఒకడో దైవ స్మరణ లేదు, వీళ్ళని సిద్ధం చేస్తున్నామండి నా దగ్గరికి. ఒకడేమో కూతురి పెళ్ళి కూడా ఉంటాడు, ఒకడేమో మల్లుడు తగలే చేస్తున్నాడు అంటాడు, ఒకడేమో నా కొడుకు మాట్లాడాలి అంటాడు. మాట్లాడబోతే ఇది దరిద్రం వదులుతుంది. ఆ తెలివికి రామకృష్ణుడికి సంసారం గొడవ అంటేనే చిరాకు. అసలు బుద్ధుడు భగవాను ఇటువంటి పట్టించుకోరు శంకరాచార్య వాళ్ళు. ఈయనకి చిరాకు, వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ వాసన నన్ను పట్టుకుంటాయేమో, నన్ను పడగొట్టేసి ఇలా ఉన్నారు ఈ జనం అందరూ కలిసి అని శుభ్రంగా గది అంతా నీళ్ళు పెట్టి తుడిపించేసేవాడు. మనకు మైలు వస్తే తుడిచేస్తాను చూడండి ఆఖరణ, అలా గది తుడిపించేసేవాడు. నేను ఈ వాసన భరించలేదు. ఏంటి ఒక నూటంటే రామనామం లేదు, కృష్ణనామం లేదు, ఆడు కోడ చూడలేదని ఒకడు చెబుతుంది, ఇంకోటి ఏదో చెప్తాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు భగవంతుడు? నిర్యోగ క్షేమ అంటే అందరూ వాళ్ళు యోగక్షేమాల గురించి ఆలోచించుకుంటారు. భగవంతుడి సంకల్పాన్ని బట్టి నీకు యోగక్షేమాలు వస్తాయి. ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడని, వాటి మీద ఆసక్తి పెట్టుకోవద్దు, నీకు లాభం రావాల్సి ఉంటే వస్తున్నది, నీకు అది నువ్వు ఆసక్తి పెట్టుకోవద్దు. ఒకవేళ నీకు ఏదైనా నీ ప్రారంభంలో లాభం రావాల్సి ఉంటే వస్తుంది, కానీ దాని మీద ఆసక్తి పెట్టుకోవద్దు, కాంక్ష పెట్టుకోవద్దు, దాని గురించి అసలు మరించవద్దు. ఇంక 24 గంటలు నీ యోగం నీ క్షేమం గురించి ఆలోచిస్తుంటే నీకు భక్తి ఏంటి ఇంకా? అంటే నీ యోగక్షేమాల మీద నీకు యోగక్షేమాలు ఇస్తాడు ఈశ్వరుడు, దాని గురించి ఆలోచించకు. నీ యోగక్షేమాల మీద నువ్వు ఆసక్తి పెట్టుకోవద్దు, ఫలకాంక్ష పెట్టుకోవద్దు అని చెప్పకుండా చెబుతున్నాడు. నిర్యోగక్షేమ నిర్యోగ అంటే క్షేమాలు, యోగక్షేమాల గురించి నువ్వు ఆసక్తి పెట్టుకోవద్దు, యోగక్షేమాల గురించి ఆసక్తి పెట్టుకోవద్దు. ఆత్మవాన్ ఏంటిది? ఆత్మవాన్. మీరు వంట పని ఎలా చేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు ఎలా చేస్తున్నారు, వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం ఎలా చేస్తున్నారు, అలా మీ అంతఃకరణాన్ని శుద్ధి చేసుకోవడానికి అలా ప్రయత్నం చేసుకోండి. అంతఃకరణం శుద్ధి అవ్వాలి. అంతఃకరణం బాగా శుద్ధి. మనం ఇల్లు ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో, ఇల్లు శుభ్రంగా ఎలా ఉంచుకుంటామో, కొంతమంది ఇల్లు చాలా నీట్గా ఉంచుతారు, నీట్గా ఉంచుతారు. అసలు కొంతమంది కుళాయిలో నీళ్లు బిందులో పడతాయంటే అక్కడ మళ్ళీ మాట్లాడినవారు మాట్లాడితే తొంపర్లు బిందులో పడతాను. ఇప్పుడు కుళాయిలో నీళ్ళు బిందులో పడతాయంటే మళ్ళీ మీరు తర్వాత మాట్లాడతాం, మీరు అక్కడ కూర్చోండి ఇక్కడ రావద్దు అంటారు. అంటే మాట్లాడేప్పుడు తొంపర్లు బిందులో పడతాను, అంత శుభ్రంగా ఉంచుతారు ఇల్లు. అలా మురుగునారు కూడా శుభ్రత ఉండదు. భగవాన్ భక్తులు ఒకటి ఉన్నారు కదా మురుగునారు, ఆయన కూడా చాలా శుభ్రత, తెల్ల బట్టలు వేసుకున్నాడు, చాలా శుభ్రతగా ఉండేది. అంటే కాస్త్రీ బట్టలు కాదు, ఖరీదైన బట్టలు, మామూలు బట్టలే. చాలా అంటే మురుగునారు ఏమన్నాడు అంటే, భక్తుడు భక్తుడు అవ్వాలంటే ఏ మనిషినా ఖరీదైన ఆహారం తినకూడదు, ఖరీదైన బట్టలు కట్టకూడదు. నీకు ఉంటే 100 కోట్లు డబ్బు ఉంటే దాచుకోండి మీరు బ్యాంకులను. భారతి నీకు 8 కోట్లు ఉన్నాయి, మాకు తొడుక్కునే 5 కోట్లు ఉన్నాయి. మాకు ఇప్పుడు 5 కోట్లు ఉన్నాయి తొడుక్కోవడానికి. భారతి నీకు 8 కోట్లు ఉన్నాయి, ఇక్కడ ఏమంటున్నాడంటే, వీడు మీరు 1 కోట్లుంటే దాచుకోండి అంటున్నాడు. మీరు 1 కోట్లుంటే దాచుకోండి. ఆత్మవా ఇప్పుడు ఏ ఏ సందర్భంలో చెబుతున్నాం మీద, మీరు 1 కోట్లుంటే దాచుకోండి. మీ అంతఃకరణ మటుకు ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి. కొంతమంది ఇంటికే నేను చూస్తాను, వాళ్ళు టాయిలెట్స్ కూడా బెడ్రూమ్ కంటే బాగుంటారు. వాళ్ళు ఈ దొడ్డుకెళ్ళి టాయిలెట్స్ ఉంటాయి కదా, బెడ్రూములు కొంటే బాగుంటాయి. ఏంటి ఎంత శుభ్రంగా ఉంచారంటే అనిపిస్తుంది. కొంతమంది అందులో ఫ్యాన్లు కూడా పెట్టుకుంటారు, ఎందులోనే టాయిలెట్లో. మరి ఎంటీ రాజుగారు అని చీఫ్ సెక్రటరీ ఉన్నారు, చీఫ్ సెక్రటరీ చేశారు ఈస్ట్ గోదావరిలో కలెక్టర్. కానీ డబ్బు కాడు బహు జాగ్రత్త మనిషి. ఎవరు? ఎంటీ రాజుగారు డబ్బు కాడు బహు జాగ్రత్త మనిషి. నాకు ఈ మధ్యన ఎవరు ధనవంతులు చెప్పారు, వాళ్ళు ఇంటికి వెళ్ళాలంటావు సార్. అదే ఏదో చుట్టాలకాలం ఉన్నాయి వాళ్ళకి వెళ్ళక, వెళితే ఇదేంటండి మీరు దొడ్డుకి టాయిలెట్లు కూడా ఫ్యాన్లు పెట్టేశారు. టాయిలెట్లో ఫ్యాన్ లేదా 5 నిమిషాలు టాయిలెట్లో 5 నిమిషాలు పెడుతుంది, 10 నిమిషాలు పెడుతుంది టాయిలెట్ కదా. ఈ 10 నిమిషాలకి టాయిలెట్లో ఫ్యాన్ ఉండాలంటే వాళ్ళు అన్నారంట, ఏమంటే మాకు డబ్బు ఉందో అనుభవించడం బాబా మీ దాకా నేను ఉండలేమన్నారు. అంటే నన్ను అర్థమైంది, మీరు లోభిత్వం, మీరు లోబిలో మీరు అంటే లోభిత్వం అంటే బాగుండదు కదా, చీఫ్ సెక్రటరీ చేస్తున్నాడు పెద్ద ఉద్యోగం, మీలాగా మేము ఉండలేమండి, మమ్మల్ని ఇలా బతకలేమండి అన్నారు. మమ్మల్ని లైఫ్ ఎంజాయ్ చేయమండి, ఎంజాయ్ చేస్తాము, మమ్మల్ని మీలాగా మేము ఉండాలి. ఒకసారి చీఫ్ సెక్రటరీ గారు ఇలా అన్నారు మా ఇంటికి వచ్చానని చెప్పారు. అంటే ఆయన పరమ లోబి. ఆయన ఎవరు? ఆయనకి టాయిలెట్లు ఫ్యాన్లు ఏంటన్నాడు. కొంతమంది టాయిలెట్లు కూడా ఫ్యాన్లు పెట్టించుకుంటారు, చాలా నీట్గా ఉంచారు. ఒకసారి మురుగునారు ఏమన్నా అంటే, మీరు నిజంగా భక్తులు అవ్వాలనుకుంటే, సాధన చేయాలనుకోండి, ఖరీదైన బట్టలు కట్టొద్దు, ఖరీదైన కూరలో ఖరీదైన అన్నాలు తినవద్దని. మీరు ఖరీదైన భోజనాలు పలావులు అవి ఉంటాయి కదా, బాగా కాస్ట్లీ ఫుడ్ తినవద్దు. కాస్ట్లీ ఫుడ్ అంతే, ఎందుకు హైదరాబాద్లో కొన్ని హోటల్స్లో కాఫీ 100 రూపాయలు, ఒట్టి కాఫీ తాగొస్తే 100 రూపాయలు. అలా ఖర్చులకి అలవాటు పడకండి. ఖరీదైన బట్టలు కట్టుకోకుండా సామాన్యమైన బట్టలు కట్టుకోండి. అందరికీ నేను చెప్పడం అది, భక్తులు అవ్వాలనుకున్న వాళ్ళకి చెప్తాను, ఖరీదైన బట్టలు కొనుక్కోకండి. ఖరీదైన భోజనాలు అంటే పలావులు, ఆ పలావు ఈ పలావు ఏ పుల్లు అవన్నీ తినకండి. ఖరీదైన భోజనాలు చేయొద్దు, ఖరీదైన బట్టలు కట్టుకోవద్దు అని మాణిక్యవాచక మురుగునారని కూడా. అంటే మిమ్మల్ని శుభ్రంగా ఉండమో ఉండొద్దని, మడ్డిగా ఉండమని కాదు, అంటే బట్టలు సామాన్యమైన బట్టలు సరిపోతాయి, సామాన్యమైన ఫుడ్ సరిపోతుంది. ఎక్కువ అతి ఖరీదు కలగా ఫుడ్ తింటా అంటే మీకు మనసుకు రజోగుణం వచ్చేస్తుంది మురుగునారాయణ వాడు. ఆత్మవాన్. ఏంటి మీరు డబ్బు చూసుకుని మీ మనసు పాడు చేసుకోవద్దు, మీ అంతఃకరణం పాడు చేసుకోవద్దు, మీకు అంతఃకరణం పాడు చేసుకోవద్దు. ఇప్పుడు మాణిక్యవాసులకి శరీరం కాలిపోయింది, శరీరం కాలిపోయింది, మీకు అర్థమవుతుందే, అంతఃకరణం కూడా కాలిపోయింది. ఏం చేయాలి, శుద్ధిగా అప్పటికే శుద్ధిగా ఉంది, అంతఃకరణం కాలిపోయింది. అంతఃకరణం కాలలేదనుకున్నారు నటరాజులు ఐక్యం అవ్వలేడు. శరీరం కాలిపోయింది, లోపల అంతఃకరణం కాలిపోయింది, ఈ రెండు కాలిపోయాడు కాబట్టి అందులో ఐక్యం అయ్యాడు. అంచేది మీరు డబ్బులు ఉంటే రాసుకోండి బ్యాంకులో, లేదా స్థలాలు కొనుక్కోండి, ఏదో ఒకటి చేసుకోండి. తర్వాత ఆత్మవాన్ కానీ మీ అంతఃకరణాన్ని మటుకు ఎప్పుడు పవిత్రంగా కాపాడుకోవాలి, ప్యూరిటీ. రామకృష్ణుడు సాధనలో అలా ఉండేవాడు. రామకృష్ణుడు ఆయన అంతఃకరణలో ఎక్కడ ఏయగలం కానీ అసలు చెడ్డ తలంపు రానిచ్చేవాడు కాదు. ఎప్పుడైనా ఆయన చెడ్డ తలంపు వస్తే అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఏడ్చేసేవాడు, ఎంచేత నాకు ఈ చెడ్డ తలంపు ఈ రోజున వచ్చిందని. ఆయన అంతఃకరణం మీద బట్టల మీద ఏగల దోమలు వాళ్ళనివ్వరు కదా మీరు. ఆయన అంతఃకరణం మీద ఏ దోషము రానిచ్చేవాడు కదా రామకృష్ణుడు. అయితే ఒకటి, రమణ మహర్షి గారు ఊరికి అలా చూస్తూ ఉంటారు, అనుగ్రహిస్తూ ఉంటారు. రమణ ఈ రామకృష్ణ పరమహంస గారికి నువ్వు అంటే బాగా ఇష్టం అనుకో, నీతో ఎక్కువ మాట్లాడేవాడు. మీ గుణాలు మంచి అనుకోండి, మీ మీ బ్రాటప్ మంచిది అనుకోండి, మీ మనసు శుద్ధిగా ఉందనుకోండి, మీతో ఎక్కువ మాట్లాడేసేవాడు. వివేకానంద ఎప్పుడైనా సిగరెట్లు కాల్చుకున్నాడు, సిగరెట్లు కాల్చుకున్నాడు, మనస్సు మంచిది ఎవరిది, అంతఃకరణం చాలా మంచిది. ఆయన ఎక్కువ నరేను కూర్చొని నరేంతో మాట్లాడేవాడు. ఎవరో ఏమంటే మీరు ఇంతమంది జనం ఉన్నారు, మీరు అస్తమానం నాతో మాట్లాడుతున్నారు, ఇది చూడటం చూసి వాళ్ళకి బాగుండదు, ఇది యూ టాక్ టు దెమ్, నా పక్కన కూర్చున్న వాళ్ళతో కూడా యూ టాక్ టు దెమ్, నా పక్కన కూర్చున్న వాళ్ళతో కూడా మాట్లాడి అస్తమానం నాతో మాట్లాడితే బాగుండదు అంటే, నరేను నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను, మాట్లాడాలని మాట్లాడటం లేదు, నీ గుణ సంపద అటువంటిది. అది బయటికి వెళ్ళిపోయాక నరేంద్రుడు చాడీలు చెప్పేవాళ్ళు ఉంటారు కదా, ఈ రామకృష్ణుడు ఆవిడ సిగరెట్లు కాల్చాడు మీకు తెలియదాడు గొప్పవాడిని పొగిడేస్తారు. అగ్నిహోత్రంలో రా వేస్తే ఏముందో అయ్యా అన్నాడు. అగ్నిహోత్రంలో రా వేసామనుకోండి అగ్నిహోత్రం ఆరిపోతుందా, పెద్ద అగ్నిహోత్రం ఉంది, అందులో రా వేసామనుకోండి అగ్నిహోత్రం ఆరిపోతుందా. ఆడు గుణ సంపద ముందు పోను సిగరెట్లు ఆడు కాల్చుకుని అంత మాత్రం చదివాడు పాడైపోడు, ఆడి సిగరెట్లు కాల్చుకున్నాడని మీరు మొదలు పెట్టకండి అని చెప్పారు. ఆడి సిగరెట్లు కాల్చుకున్నా పాడవడాడు, మీరు మొదలెడితే మీరు పాడైపోతారు. అది స్పెసిఫిక్గా చెప్పాడు, అస్తమాన్ నాతో మాట్లాడుతున్నారంటే అలా మాట్లాడకండి, యూ టాక్ టు దెమ్, వాళ్ళతో కూడా మాట్లాడు. యూ టాక్ టు దెమ్. త్రైగుణ్య విషయా వేదా నిశ్రైగుణ్య నిశ్రైగుణ్య భవ అర్జున. అర్జునుడంటే తెల్లటివాడని అర్థం, అర్జునుడంటే ఏంటి తెల్లటివాడని అర్థం. నిర్ద్వంద్వ నిత్య సత్వస్థ నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఇప్పుడుకి ఒక శ్లోకం అయింది, రెండు తర్వాత శ్లోకం మొదలు పెడదాం. ఇప్పుడు ఒక శ్లోకం అయింది, గంటన్నర పట్టింది ఒక శ్లోకం కొట్టాలి. నీకు కోట్లు ఉంటే ఉండనివ్వండి అంతఃకరణం పాడు చేసుకోవద్దని భగవంతుడు చెప్పి, నీకు పొలాలు ఉంటే ఉండనివ్వండి అంతఃకరణం పాడు చేసుకోకుండా అవి చూసి మీరు బతికుండగా అయ్యానే పోతే అవి బతి అవి పోయా మీరు బతికుండగా అయ్యానే పోతే మీకు అర్థమవుతుందా, లేదా మీరు ఉండగా అయ్యానే పోతే, లేదా అవి బతి అవి ఉండగా మీరైనా పోతారు, అవి ఉండగా ఏదో ఒకటి జరుగుతుంది. ఇవన్నీ చూసి లోకంలో విషయాలు, లోకంలో వస్తువులన్నీ చూసి మోహపడకండి, ఇదంతా డ్రీమ్ స్టఫ్ అని. ఇదంతా ఏంటి? డ్రీమ్ స్టఫ్. ఈ దేహంతో సహా ఓసారి మాణిక్యవాసులు అన్నాడు, ఓసారి మాణిక్యవాసులు అన్నాడు, నాకు శరీరం ఉందని తెలుస్తుంటే నేను భక్తుడిని అవుతాను, అసలు శరీరం లేదని నాకు అనుభవం రావాలి కదా అన్నాడు. వండర్ఫుల్, ఎంత వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్. ఆనందించండి మీరు, ఆచరణ చదా చూద్దాం, ముందు ఆనందించండి. ఇప్పుడు నా శరీరం నాకు ఉందని తెలుస్తుంటే నేను భక్తుడినంటే శరీరం ఉన్నా శరీరం లేదనే స్థితి నాకు రావాలి కదా అంటే బాడీ ఉండగా బాడీలో స్టేట్ నా అందుకోవాలి, అప్పుడు నేను భక్తున్నా. శరీరానికి పరిమితి అయితే నేను భక్తున్న అలా అవుతున్నాడు. వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్. ఏంటది వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్? నేను బాడీ ఉండగా బాడీలో స్టేట్ పొందాలి, శరీరం ఉండగా శరీరం లేని స్థితి పొందితే అప్పుడు నేను భక్తున్నాను. అప్పటి వరకు సోకాళ్ళు డివోటెడ్ భక్తులని పిలవబడే భక్తులు. అప్పటి వరకు ఎవరు? సోకాళ్ళు డివోటెడ్. సోకాళ్ళు డివోటెడ్ అంటే భక్తులని పిలవబడే భక్తుడు. అది భక్తులు కాపోయినా భక్తులని పిలవబడుతూ ఉంటాడు. నేను బాడీ ఉండగా బాడీ లెస్టేట్ పొందాలి, బాడీ ఉండగా బాడీ లెస్టేట్ పొందాలి, అప్పుడు నేను భక్తుడిని. నేను ఇక్కడ ఆ శ్లోకం అయిపోయింది రెండోసారి. యావాన్ అర్ధ ఉదపానే సర్వత సంప్రుచోదకే ఉదకే సావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత విజానత యావాన్ అర్ధ ఉదపానే సర్వత సంపుడు చోదకే సావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత. మలయాళంలో అనువరు, ఎవరని చెప్పినా మీ తలరాత బాగోపోతే గీత మీ చేతికి రాదని. మీ తలరాత బాగోలేదనుకోండి, తలరాత బాగున్న వాళ్ళకే గీత చేతికి వస్తుంది. మీ తలరాత బాగోకపోతే గీత చెబుతుంటే ఎవరైనా శ్రవణం చేసినా మీకు చేతితోడి పట్టుకోవాలని అనిపించదు. రాత బాగోనవాడికి ఏ రాత తలరాత బాగోనవాడికి గీత మీ చేతికి రాదు. ఒకవేళ మీ ప్రారంభం మంచిది కాకపోతే ఒకవేళ గీత చదువుదామన్నా చదవాలనిపించదు మీకు. యావానర్థ ఉదపాని సర్వత సంప్రుచోదకే సావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత. ఇప్పుడు జ్ఞానికి మనం మంచినీళ్ళు తాగాలనుకోండి, ఎక్కడికెళ్ళాలి? నుయ్యి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే కుళాయి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే కుళాయి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే కాలువ దగ్గరికి వెళ్ళాలి, అంతే కదా. ఎక్కడికే ఆ నీళ్ళు ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళాలి మనం మామూలుగా, అంతే కదా. నూతులు కాలువలు అంతే కదా చెరువులోనే. మనకు నీళ్ళు కావాలంటే అక్కడికి వెళ్ళాలి. కానీ బ్రహ్మజ్ఞాని విజానత అంటే బ్రాహ్మీ స్థితి పొందినవాడికి, బ్రాహ్మీ స్థితి పొందినవాడికి అంటే ఎక్కడ ఎక్కడ చెయ్యేస్తే అక్కడ మంచినీళ్ళు దొరుకుతున్నాయి అనుకోండి. అక్కడికి ఎక్కడ చెయ్యి పెడితే అక్కడ మంచినీళ్ళు దొరుకుతున్నాయి అనుకోండి. అక్కడికి ఆడ చుట్టూరు మంచినీళ్ళు అనుకోండి, ఆడ నూతుల దగ్గరికి వెళ్ళక్కర్లేదు, చెరువుల దగ్గరికి వెళ్ళక్కర్లేదు, కాలువల దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఎవరికి? చుట్టూరు నీళ్ళు ఉన్నవాడికి, మంచినీళ్ళు ఉన్నవాడికి. అదేవిధంగా బ్రాహ్మీ స్థితి పొందిన వాడికి అంటే విజానత బ్రాహ్మణస్య, బ్రాహ్మణస్య అంటే ఇక్కడ బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మీ స్థితి పొందిన వాడికి ఏమండి, ఈ చుట్టూరు మంచినీళ్ళు ఉంటే, చుట్టూరు వాటర్ ఉంటే, వాడు చుట్టూరు జలాశయం ఉంటే వాడు నూతుల దగ్గరికి చెరువుల దగ్గరికి కాలువల దగ్గరికి తిరగక్కర్లేదు. అదేవిధంగా బ్రహ్మానందం బ్రాహ్మీ స్థితి, బ్రహ్మానందం ఎవడైతే అనుభవిస్తున్నాడో ఆత్మసుఖం ఆత్మశాంతి ఆ దైవ సుఖం బ్రాహ్మీ స్థితి. హృదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజం తాలూకు శాంతి, దాని తాలూకు సుఖం, దాని సాలుకు ఆనందం ఎవడు అనిపిస్తున్నాడో ఎవరికైతే జల సంపద చుట్టూరు ఉంది వాడికి నూతులతో ఎలా పనిలేదో, కుళాయిలతో ఎలా పనిలేదో, అలాగే ఆనంద స్థితి పొందిన వాడికి, ఆత్మానుభవం పొందిన వాడికి, బ్రాహ్మణస్థితి పొందిన వాడికి వేదాలతో పనేముంది వాడికి? వేదాల్లో చెప్పిన కర్మల గురించి పనేముంది వాడికి? మనకు నీరు దొరకకపోతే నువ్వు దొరికి వెళ్ళాలి, కానీ బ్రాహ్మణస్థితి పొందిన వాడికి వేదాలు కూడా ఎందుకు? ఇప్పుడు ఆ బ్రాహ్మణస్థితి పొందిన వాడికి ఎవరికైనా ఆయనకు నెలవేరు ఏదైనా అనుకున్న జరిగిందనుకోండి, అదనంగా ఏమీ ఆనందం రాదని ఆ ప్రార్థన బట్టి వచ్చింది అనుకుంటాడు. అందుకని అదనంగా తన వచ్చి ఆనందం ఏదో ఉండదు, అతను పూర్ణంగా ఉంటాడు. అదేంటి పూర్ణంగా ఉంటాడు? నదులు నదులు కన్నీటికి కోపం వచ్చి సముద్రంలోకి వెళ్ళటం మానేసి అనుకోండి, స్ట్రైక్ చేసి అనుకోండి నదులన్నీ కలిసి, ఇప్పుడు రేపు 5వ తారీఖున కూడా స్ట్రైక్ అంటున్నారు. అలాగే నదులన్నీ కలిసి స్ట్రైక్ చేసి అనుకోండి, ఇంకా సముద్రంలోకి వెళ్ళకూడదని సముద్రం ఏమైనా తరిగిపోతుందా? సముద్రంలో నీళ్ళన్నీ తగ్గిపోతాయా? సముద్రంలో నీళ్ళన్నీ తగ్గిపోతాయా? లేకపోతే నదులన్నీ కలిసి వెళ్ళిపోతుంటే ఏమైనా పెరుగుతుంది? కోరికలు నెరవేరినా నెరవేరైపోయినా బ్రాహ్మణస్థితి పొందిన వాడు అలా ఉంటాడు. సంపదలు వచ్చి మీద పడినా, ఒక సంపదలు రాకపోయినా ఆడికి ఏమనిపించదు. సముద్రానికి ఈ నదులు వెళ్ళి ఈ నదుల నిండా వెళ్ళిపోయి వరదలు వచ్చి సముద్రంలోకి వెళ్ళిపోయినా ఈ సముద్రానికి ఏమనిపించదు. ఈ నదులు స్ట్రైక్ చేసి సముద్రంలోకి వెళ్ళటం మానేస్తే దానికి నష్టం లేదు. నదులు ఆగిపోతే అది కుంగిపోదు. నదులని వెళ్ళి దాని మీద పడిపోతుంటే పొంగిపోదు. బ్రాహ్మణస్థితి పొందిన వాడు ఎలా ఉంటుంది? వాడు సముద్రుడు. వాడికి సంపదలు వచ్చి నెత్తిమీద పడిపోతుంది అనుకోండి, బ్రాహ్మణస్థితి పొందిన వాడికి ఏమి అనిపించదు. వాడికి ఏమీ రావట్లేదు అనుకోండి, సంపద వాడికి వచ్చి నష్టం లేదు. ఎందుకంటే బయట ఎక్స్టర్నల్